ప్రియమైన ఆత్మపండు మనం అక్షర మన మాల చెప్పుకుంటున్నాం. ఇది పెళ్లి నాటి మాల. బ్రైడ్ రమణ స్వామి, బ్రైడ్ గ్రూమ్ అరుణాచలేశ్వరుడు. అక్షర మన మాల పువ్వులతో చేసినటువంటి మాల కాదు, అక్షరములతో తయారు చేసిన మాల. మన మాల పెళ్లి నాటి మాల, అక్షర మన మాల. ఈ మాల క్షరమయ్యేది కాదు, అంటే మనం పువ్వులతో తయారు చేసినటువంటి మాల వాడిపోతుంది. ఇది ఇమ్మోర్టల్, అలా వాడిపోయేది కాదు, నశించేది కాదు. కలకాలం చిరకాలం ఉండే మాల ఇది. మనం కలకాలం చిరకాలం స్మరించుకోదగినటువంటి మాల. నేను నీకు అక్షరాలతో తయారు చేసి ఈ మాలనేస్తాను, మరి నువ్వు నాకేం మాల వేస్తావు? మళ్ళీ బ్రైడ్ గ్రూమ్ బ్రైడ్ కి మాలలో మార్చుకుంటారు, మరి పెళ్లి కొడుకు కూడా మాల ఇవ్వాలి కదూ. నువ్వు కరుణ, కరుణనే దయనే మాలని నా మెడలేదు. నిజంగా భగవంతుడికి అనేక నామములు ఉన్నాయి. ఈ నామములో శివనామం ఒకటి, నారాయణ నామం ఒకటి చాలా ప్రసిద్ధి పొందినటువంటి నామాలు. వీటిని చాలా మంది మన హైందవులు ఈ శివనామాన్ని, నారాయణ నామాన్ని, ఈ పంచాక్షరిని, అష్టాక్షరిని మంత్రాల కింద తీసుకుని మన హిందువులు చేస్తూ ఉంటారు. ఈ అక్షర మన మాలలో రమణస్వామి అనేక కోణాల నుండి అరుణాచలేశ్వరుడు యొక్క ఔన్నత్యం చెబుతూ వచ్చాడు. ఈ మాల ఎవరి కోసం? ఆయన కోసం కాదు, అది నిష పెట్టుకుని మన కోసమే ఆ మాల చెప్పాడు. జగత్తు జీవుడు ఈశ్వరుడు కల్పితమే అని చెప్పినటువంటి రమణస్వామికి ఆయనకి ఈ మాలతోటి పెండ్లి నాటి మాలతోటి పని ఏముంది? పని ఏమీ లేదు. ఆయన ద్వైత స్థితిని దాటినటువంటి వ్యక్తి. ఎంత అద్వైతం చెప్పినటువంటి రమణస్వామి అది నిష పెట్టుకుని మన కోసమే ఆ మాల చెప్పాడు. మనందరికీ పెళ్లిళ్ళేమి, ఎవరితోటి పెళ్ళయింది? మనకి ఈ లోకంతో కనిపిస్తున్నటువంటి ప్రపంచంతో పెళ్ళయింది. ఇది అటువంటి పెళ్లే, అటువంటి పెళ్లి కాదు. ఆత్మతోటి పెళ్లి చేసుకుంటున్నాడు. మనకు లోకస్మరణ, నిరంతరము లోకస్మరణ. ఆత్మను చింతించడం మానేసి నిరంతరము లోకాన్ని గురించి చింతిస్తుంటే మన చెరిగ్గడ రసం తీసేసిన తర్వాత ఆ తిప్పి నోట్లో పెట్టుకుని ఇలాగే మనం రసం వస్తుందేమని నవ్వుతా ఉంటే ఎంత రసం వస్తుందో లోకాన్ని స్మరించినా అంతే ఉద్ధరించబడతాం. అంచేత మన మనస్సుని, లోకానికి అర్పించినటువంటి మన మనస్సుని ఈశ్వరేపుకు మళ్లించడం కోసం, ఆత్మ వైపు మళ్లించడం కోసం, సౌందర్యం వైపు మళ్లించడం కోసం, ఉదాత్తమైన జీవితం, ఉన్నతమైనటువంటి జీవితం పట్ల, ఒక క్వాలిటీ లైఫ్ లో క్వాలిటీ పెంచడం కోసం, మన జీవితం ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కోసం ఈ అక్షర మనం అలా తయారు చేశాడు. అంటే ఇప్పుడు మనం ఎవరితోటి పెళ్లి చేసుకోవాలి? ఆత్మతోటి పెళ్లి చేసుకోవాలి, సత్యంతోటి పెళ్లి చేసుకోవాలి, నిజంతోటి పెళ్లి చేసుకోవాలి. అది ఎక్కడుంది? మన హృదయంలో. ఈశ్వర్ నడుచుండే స్వర్గరాజ్యం నీ హృదయంలోనే ఉంది, నిజమైన అరుణాచలం నీ హృదయంలోనే ఉంది. అది భగవాన్ చెప్పింది. మన శరీరం మరణిస్తుంది, కానీ మన హృదయంలో ఉన్న వస్తువుకు మరణం లేదు. ఒక జ్ఞానిని ప్రేమించటం వల్ల ఆక్షేపణ ఏమిటి? ఎందుచేతంటే మానవుడి యొక్క గమ్యం జ్ఞానం. ఒక ట్రూతే మానవుణ్ణి విడిపించగలడు. ఆ ట్రూత్ ఎక్కడ ఉంది? నీ హృదయంలోనే ఉంది. అది జ్ఞానితో, ఏ జ్ఞానితోటైనా సరే నువ్వు సంబంధం పెట్టుకుంటే, ఆ జ్ఞానం గురించి వింటే, ఆ జ్ఞాని యొక్క జీవితం వింటే, ఆ జ్ఞాని యొక్క చెప్పిన మాటలు కనుక వింటే మనకి ఇంకా వినాలి, తెలుసుకోవాలనే కోరిక. అంటే మన స్నేహం, మన అనుబంధం ఒక అవతార పురుషుడితో కానీ, ఒక జ్ఞానితో కానీ, అయితే గ్రేట్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక మహాత్ముడితో కానీ మన అనుబంధం ఉండాలి. జ్ఞానంతో ఉన్న అనుబంధం వల్ల, ఒక అవతార పురుషుడితో ఉన్న అనుబంధం వల్ల మనం ఎక్కువ విషయాలు తెలుసుకోగలుగుతాం. ఇక అక్షర మనమాలలో పేరుదలపగనే పట్టి లాగితేవి, నీ మహిమ కనుదూరెవరు అరుణాచల, ఓ అరుణాచలేశ్వరుడా, ప్రకృతి ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి నన్ను, ఈ రాగద్వేషాల యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి నన్ను, అజ్ఞానంలో బంధములో చీకటిలో కొట్టుకుపోతున్నటువంటి నన్ను ఉరిగా అరుణాచలాన్ని స్మరించాను. నేనేం గుంజీలు తీయలేదు, లేదా మంత్రాలు చేయలేదు, యోగాభ్యాసాలు చేయలేదు, పూజలు చేయలేదు, వ్రతాలు చేయలేదు, ఏమీ చేయలేదు. లేదు ప్రచారణ నేనేం డివోటీని కాదు, భక్తుడికి ఉండవలసిన లక్షణాలు కానీ, నేను భక్తుడు అని చెప్పుకోవడానికి తగినటువంటి మ్యాటర్ కానీ నా దగ్గర ఏమీ లేదు. అరుణాచలం అని అన్నా అంతే. నా పని పూర్తి చేసావు, నన్ను ఫినిష్ చేసావు. నీ గ్రేట్నెస్, నీ ఔన్నత్యం కనుడు ఎవరు అరుణాచలం ఎవరు చూడగలరు? నీ గొప్పతనం ఇట్టిది, నీ యొక్క ఔన్నత్యం ఇట్టిది, నీ గ్రేట్నెస్ ఇట్టిది అని చెప్పగలిగిన వారు ఎవరున్నారు? అరుణాచలం, అరుణాచలం, అరుణాచలం అని నేను స్మరించాను. స్మరించటంతో నన్ను పట్టుకుని లాగేశావు నువ్వు, ఒకసారి లిఫ్ట్ ఇచ్చావు. ఇది సామాన్యమైనటువంటి లిఫ్ట్ కాదే, ఎంత గొప్ప లిఫ్ట్. ప్రకృతిలోంచి నా మనస్సును విడదీసేసి నీ హృదయంలోకి నన్ను తీసుకున్నావు. అటువంటి అరుణాచలేశ్వరుడైన నిన్ను, నీ గొప్పతనం గురించి నేను వర్ణించగలను, నీ యొక్క ఔన్నత్యం గురించి నేను చెప్పగలను, నీ గ్రేట్నెస్ గురించి నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలను, నేను సరిపోతానా? నేను సరిపోను అరుణాచల.
మీరు అనేక గ్రంథాలు చదవటం కంటే కూడా ఒక ఈశ్వరుడు పట్ల ఇష్టం వల్ల ఎక్కువ జ్ఞానాన్ని మీరు పొందగలుగుతారు. మీరు హృదయపూర్వకంగా పరమేశ్వరు పట్ల మీరు ప్రీతిని పెంచుకుంటే మీ జీవితం మీకు తెలియకుండానే ఎంతగానో మారిపోతుంది. మీరు ప్రయాణం చేస్తున్నట్టు కూడా తెలియదు, మీకు తెలియకుండానే మీరు గమ్యానికి చేరుకుంటారు. ఇండియన్ హిస్టరీలో ఒక మహాత్ముడు ఒక క్షేత్రానికి ఆకర్షించబడ్డాడు. 54 సంవత్సరములు ఈ క్షేత్రంలో ఉన్నాను, ఎప్పుడు ఈ క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళాలనేటువంటి తలంపు కూడా నాకు రాలేదు అని రమణ స్వామి చెప్పాడు. అలాగే తుకారాం చెప్పాడు, ఎవడైతే పండరీపురాన్ని చూస్తాడో వాడు పాండురంగడం తర్వాత అయిపోతాడు. ఒక జ్ఞానిని స్మరించండి, మీకెంతో శాంతి కలుగుతుంది, మీ మనస్సుకి ఎంతో చల్లదనం కలుగుతుంది, మీ మనస్సుకి ఎంతో ఆనందం కలుగుతుంది. అది మీకు తెలియకుండా కిరటాలు లేని సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అటువంటి ప్రశాంత స్థితిలోకి మనం అందరం వెళతాం. ఎవరిని ఒక జ్ఞానిని స్మరించడం, కిరటాలు లేవనుకోని సముద్రంలో ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి. అటువంటి ఆనంద సముద్రం, అటువంటి శాంతి సముద్రం మన హృదయంలో ఉంది. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆనంద సముద్రంలోకి మనం ప్రవేశించడం కోసమే ఈ అక్షరం మనం తయారు చేశాడు భగవాన్ శ్రీరమణ మహర్షి. ఏదైనా మీరు చదివేటప్పుడు అది కేవలం చదివితే సరిపోదు, దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం కూడా ఒక యోగం. అర్థం చేసుకుంటే మీకు ఆచరించాలనేటువంటి తపన కలుగుతుంది. మీకు సబ్జెక్ట్ అర్థం కాని రోజున మీకు ఆచరించాలనే ఇంట్రెస్ట్ కలగదు. మీకు ఎప్పుడైతే తిన్న అన్నం ఎప్పుడైతే మీకు జీర్ణమైందో అప్పుడు మీకు స్ట్రెంత్ కూడా వస్తుంది. అదేవిధంగా మీరు చదివిన విషయం మీకు కనుక బాగా అర్థమైతే, అది మీ హృదయానికి పడితే మీరు తప్పనిసరిగా బాగుపడతారు. మీ జీవిత యొక్క సరళిలో మార్పు వస్తుంది. మీరు ఎంతకాలం జీవించినప్పటికీ, ఎక్కడ జీవించినప్పటికీ మన జీవితం యొక్క బరువు మీరు మొయ్యక్కర్లేదు. ఎప్పుడైతే మీకు ఆత్మతోటి టచ్ ఉందో, మీ బాహ్యమైనటువంటి జీవితంలో ఉడిదిడుకులు వచ్చినప్పటికీ, కష్టసుఖాలు వచ్చినప్పటికీ అవి మిమ్మల్ని కాకు. తత్వం మీ చేతిలో ఉన్నప్పుడు ఎంత దుఃఖం కూడా మిమ్మల్ని కదిలించలేదు. అటువంటి ఉన్నత స్థితికి, దుఃఖం లేని స్థితికి మనల్ని తీసుకెళ్ళటం కోసమే ఈ అక్షర మండమాల తయారు చేశాడు ఈ రమణ స్వామి. వరుణాచలేశ్వరుడు, నిర్భీతి నిను చేరు, నిర్భీతి నను చేర, భీతి నీకేలకు. వరుణాచలేశ్వరుడు, నిర్భీతి నిను చేరు, నిర్భీతి నను చేర, భీతి నీకేలకు. వరుణాచలేశ్వరుడు, భయాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి నేను వచ్చాను. నువ్వు నన్ను తీసుకోవడం కోసం నువ్వు భయపడవలసిన అవసరం ఏం లేదు. నీకు భీతి ఎందుకు? చేతండి, భయం అనేది నీకు ఎలా ఉంటుందో తెలియదు. మనిషికి భయం ఉంటుంది, జీవుడికి భయం ఉంటుంది, భగవంతుడికి భయం ఉంటుందండి. అరుణాచలేశ్వరుని ఎవరితోటి పోల్చకండి, భగవంతుని ఎవరితోటి పోల్చుతుంది? భగవంతుని భగవంతుడితోటి పోల్చగలం, కానీ భగవంతుని ఒక స్థితితోటి పోల్చడానికి అవకాశం లేదు. ఇక్కడ భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఏదో కారణం వల్ల భయం వేస్తూనే ఉంటుంది. మన కీర్తికి కానీ, మన సంపదకు కానీ, మన గౌరవాలకు కానీ ఏదైనా చిన్న గాయం తగిలితే మనందరికీ భయం వేస్తుంది. అందుకే స్వామి వివేకానంద అన్నాడు, మనకంట కోడి పిల్లలు మెరిగేమో అని. ఆ కోడి పిల్లలు మెరిగేమో భవిష్యత్, ఆ కోడి పిల్లలు చూడండి కాకొచ్చేవాడు పారిపోతారు పాపం అని. అటువంటి బలహీనతలండి మన హృదయంలో ప్రవేశించి, మనకు ఏదైనా స్వతంత్రంగా ఆలోచించాలంటే నిర్భయ స్థితి కావాలి, అభయ స్థితి కావాలి. మనందరం అభయ స్థితికి చేరుకోవాలి. అభయ స్థితికి చేరుకునే వరకు జనములు వెంటాడుతాయి, ప్రకృతి వెంటాడుతుంది, దుఃఖం వెంటాడుతుంది, చీకటి వెంటాడుతుంది, కలత వెంటాడుతుంది, కన్ఫ్యూజన్ వెంటాడుతుంది. అభయ స్థితి చేరుకునే వరకు మనకి క్లారిటీ లేదు, నిరంతరం కన్ఫ్యూజన్ మాత్రమే జీవితంలో మిగులుతుంది. మనకు కావాల్సింది ఇప్పుడు క్లారిటీ కావాలి. మనం ఉన్న స్టేట్ ఏమిటి? కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాం, భ్రమ స్టేట్ లో ఉన్నాం, అజ్ఞాన స్టేట్ లో ఉన్నాం, అశాంతి స్టేట్ లో ఉన్నాం, భయపడుతున్నాం. ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న సంఘటనలకి, దేశంలో వచ్చిన కెలామిటీస్ కి, లేదా మన ఇంట్లో వచ్చినటువంటి డిఫికల్టీస్ కి, డిసప్పాయింట్మెంట్స్ కి, ప్రతి చిన్న విషయానికి, అల్ప విషయానికి, స్వల్ప విషయానికి ప్రతి భయపడిపోతాం. ఇప్పుడు మధ్య ఇస్తే భయం వేస్తుంది, మనకి గాలిని చూస్తే భయం వేస్తుంది. ఇలా ప్రతి చిన్న విషయానికి భయపడిపోతున్నటువంటి మనకి ఆ భయం లేనటువంటి పరమాత్మ మనకు దొరుకుతారు. మీరు భగవంతుని తెలుసుకోవాలనుకుంటే మీరు భగవంతుడి అంతర వాళ్ళు అవ్వాలి. మీరు దేవుడిని తెలుసుకోవాలంటే దేవుడి అంతరవాడే అయితే మీరు దేవుడు తెలుస్తారు. మీకు ఆ స్థాయికి మనందరం ఎదగాలి. అదిగో పులని మనం అనుకుంటాం, అదిగో మనిషిని పులి అనుకుంటాం. ప్రతి జీవికే భయమే. సరే భగవాన్ అడిగారు, నీకు ఎప్పుడైనా భయం వేస్తుందని? ఫియర్, వాట్ ఫియర్, వాట్ అని అంటున్నారు. అసలు ఈ భూమి మీద భయపడటానికి ఏముండదు. అటువంటి అభయస్థితికి మనం చేరుకున్నాం. ఒకసారి ఏమనిపించింది భగవాన్కి? సుబ్రహ్మణ్య గారు, నీకేం కావాలని? భగవాన్ ఏదో మాటలు సందర్భంలో అన్నారు. సుబ్రహ్మణ్య గారు అన్నారు, నాకు డబ్బు కావాలనలేదు, నాకు గౌరవం కావాలని అడగలేదు, నాకు లేదా సోషల్ స్టేటస్ కావాలని అడగలేదు. నాకు కావాలి, మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను, నాకు కావాలి. ఏం కావాలి? అభయం, భయం లేని స్థితిని నాకు ప్రసాదించే స్వామి అన్నారు. అప్పుడు భగవాన్ అన్నారు, సరే సరే అన్నారు. కృష్ణుడు చెప్పాడు, భయాన్ని విడిచిపెట్టు, కామాన్ని విడిచిపెట్టు, క్రోధాన్ని విడిచిపెట్టు. సందర్భం వచ్చినప్పుడు అలా అర్జున్ ఎదురుకుండా పెట్టుకుని సోమంగతికి చెప్పాడు, మానవ జాతికి చెప్పాడు. వీత రాగ భయ క్రోధ, రాగాన్ని విడిచిపెట్టు, భయాన్ని విడిచిపెట్టు, క్రోధాన్ని విడిచిపెట్టాను. భగవంతుడు వాసుదేవుడు కూడా అనేక సార్లు చెప్పాడు, ఏం భయం వస్తే నష్టం ఏమిటంటే, మీకు భయం వచ్చిన ప్రతి క్షణంలో, ప్రతి నిమిషంలో, ప్రతి గంటలో మీకు దుఃఖం వచ్చి తీరుతుంది. ప్రతి వాడికి భయం, భయం లేని వ్యక్తి లేడు. అది జీవి యొక్క లక్షణం. నీకంటే వేరేగా వస్తువును చూస్తున్నంతకాలం నీకు తప్పనిసరిగా భయం ఉంటుంది. భక్తి అనేది చాలా చిన్న విషయం అనుకుంటారు. భక్తి కలగటానికి కూడా చాలా కరేజ్ ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి. ఎంతో ధైర్యం ఉన్నవాడు కానీ నిజమైన భక్తి కలదు, దానికి ఎంతో ధైర్యం ఉండాలి. మనిషి తను అనుభవిస్తుంటే భోగాలకు దూరం కావాలంటే పిరికి వాడి మటుకి తన భోగాన్ని ఎవరు విడిచిపెట్టలేదు. అత్యంత ధైర్యవంతుడు మాత్రమే, నిజమైన ధైర్యవంతుడు మాత్రమే తను అనుభవిస్తున్నటువంటి భోగాన్ని విడిచిపెట్టి తన ఇంద్రియాలని, తన మనస్సుని, తన సంపదని పరమేశ్వర వైపుకి తప్పగలడు. కానీ ధైర్యవంతుడు మాత్రమే తిప్పగలడు, కానీ తన మనస్సుని ఇంద్రియాలని పిరికి వాడు చేసే పని కాదు. చాలా మంది భక్తి అంటే ఎగతాలు చేయొచ్చు, భక్తి అంటే వ్యాధం అనుకోవచ్చు, అదంతా తేలిగ్గా వచ్చేది కాదు. మీరు అనుకున్నంత తేలిగ్గా వచ్చేది కాదు. ఇట్ రిక్వైర్స్ గ్రేట్ కరేజ్. దానికి ఎంతో ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోతే రాని రాదు. అది పిరికి వాళ్ళ సొమ్ము కాదు. ఎవరికైతే ధైర్యం ఉందో వాళ్ళ ఆత్మనే సంపదను పొందగలరు, కానీ అది పిరికి వాళ్ళ సొమ్ము కాదు. ఈ మధ్యన ఒక రమణస్వామిని విమర్శించారు నా దగ్గర. మీ భక్తిని చెడగొట్టడం కోసం నేను రమణస్వామిని విమర్శించడం లేదు, మీ భక్తిని చెదరగొట్టడం కోసం రమణస్వామిని విమర్శించడం లేదు అన్నారు. అప్పుడు నేను అన్నాను, ఏదైనా కారణం వల్ల నాకు రమణస్వామి మీద భక్తి కలిగితే మీరు విమర్శిస్తే నాకు కంగారు పడుతుంది. నాకు కంగారు పడవలసిన అవసరం, నాకు రమణస్వామి మీద భక్తి ఆకారణ భక్తి. అయితే మీరు చెప్పే మాటలకే అంత మాత్రం చేతే నా మనసు చెడించిపోయేటంత తక్కువ అంతా మీరు వెయ్యొద్దు. అంత తేలిగ్గా నాకు భగవాన్ మీద భక్తి పోతున్నానని మీరు అనుకోవద్దు. అలా అనుకుంటే మటుకు మీ అంతనా తప్పు. రమణ మహర్షిని నేను ఓసారి హిందూలో చదివిన వెంటనే నాకు ఆయన పట్ల డివోషను, ఒక స్త్రీయుడు ఒక వినకండి ఇది కలిగింది. కానీ కేవలం ఆయన గురించి ఆయన విషయం నాకు తెలియదు, ఆయన జ్ఞానం నాకు తెలియదు, ఆయన అవతార పురుషుడు నాకు తెలియదు, ఆయన మోడర్న్ మహర్షి అని తెలియదు, లేకపోతే ఏమిటో నాకు తెలియదు. ఏమిటో తెలియకుండానే ఆయన నా ప్రేమ కలిగింది. అంటే మీరు చెప్పి చిన్న చిన్న మాటలను చూసి చెడిపోయే మైండ్ కాదు. ఈ తుమ్మొస్తే ఊడిపోయేదే, తుమ్మొస్తే ఊడిపోయేటువంటి భక్తి లైఫ్ ని డెడికేట్ చేయగలమా? అలా ఇది ఒక మనిషి పొందాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి, దైవానుగ్రహం ఉండాలి. దైవానుగ్రహం లేకపోతే వాడు అభయ స్థితిని పొందలేదు. వరుణాచలేశ్వరుడు అంటే నీకు భయం అనేది ఏమిటో తెలియదు. భయం ఎక్కడ లేదు, ఆ స్థానంలో ఉన్నావు. భారతదేశాలు ఎక్కడైతే లేవో ఆ స్థానంలో ఉన్నావు. నీకు భయం ఏమిటి అంటే నన్ను తీసుకోవడం కోసం, నన్ను ఆదరించడం కోసం, నీ హృదయంలో నాకు స్థానం ఇవ్వడం కోసం నీకు భయపడవలసినటువంటి పని ఏమి లేదు. ఎందుకేతని భయం అనేది ఎలా ఉంటుందో నీకు తెలియదు. అంటే మనం కూడా భయం లేని స్థితికి వెళ్లాలంటే భగవంతుని పొందాలి. ఎందుకేత భగవంతుని పొందాలి? భగవంతుడు భయం లేదు. మనస్సులో భయం ఉంది, జీవత్వంలో భయం ఉంది, భయం ఎక్కడ లేదు. భగవంతుడు భయం లేదు. ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలోనే కాదు, మరు జన్మలోనే కాదు, ఇక్కడి నుంచి ఏ లోకంలోకి వెళ్ళినప్పటికీ, స్వర్గలోకంలోకి వెళ్ళినా, నరక లోకాలకి వెళ్ళినా, మరణానంతర జీవితంలో కూడా మనకు భయం పుడుతూనే ఉంటుంది, భయం వస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడు మనకు భయం పోతుంది, భయానికి దూరం అవుతాం, అది ఒక్క చోటే. ఎప్పుడైతే మనం భగవంతుని తెలుసుకున్నామో, నువ్వు భగవంతుని రియలైజ్ చేశావో, నువ్వు ట్రూత్ని ఎప్పుడైతే రియలైజ్ చేశావో, సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు అనుభవించావో, భగవంతుడి నీకు అనుభవంలోకి వచ్చే వరకు, దైవానుభూతి నీకు కలిగే వరకు నీకు భయం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు భగవంతుని తెలుసుకోవాలి. భగవంతుల్లో భయం లేదు కాబట్టి. అంచేది భగవంతుని తెలుసుకుంటే నువ్వు భయానికి దూరం అవుతావు. స్వామి వివేకానంద తరచుగా చెప్పాడు, బీ ఫియర్లెస్. మీరు ఏదైనా చెడ్డ చేసినా నాకు ఇష్టమైన భయం లేకుండా చేయండి అని వాడు. ఎందుకేతంటే భయం ఉంటే జ్ఞానం కలగదు. అంటే భయం లేని స్థితి ఎక్కడ ఉంది? భగవంతుడిలో ఉంది. అంటే మనం భగవంతుని తెలుసుకుంటే మనం భయానికి దూరం అయిపోతాం. అరుణాచలేశ్వరుడ, అల్పజ్ఞానం అనేది సుజ్ఞానం ఏదయ్యా, ఐక్యం అంద కరుణింపు అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడ, అల్పజ్ఞానం ఏది, సుజ్ఞానం ఏదయ్యా? ఏది అల్పజ్ఞానం, ఏది సుజ్ఞానం? ఏది అజ్ఞానం, ఏది సుజ్ఞానం? ఏది రాంగ్ నాలెడ్జ్, ఏది రైట్ నాలెడ్జ్? ఇదంతా ఇప్పుడు మనస్సు యొక్క పరిధిలో ఉన్నాయి. ఈ అజ్ఞానం అనేది, ఈ దుఃఖం అనేది, ఈ బంధం అనేది, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మనస్సు యొక్క పరిధిలో ఉన్నాయి. మన రోగం కూడా మనస్సు యొక్క పరిధిలోనే ఉంది. రోగాలన్నీ కూడా మనస్సు యొక్క పరిధిలో ఉన్నాయి. రోగాలన్నీ కూడా దేహం యొక్క పరిధిలో ఉన్నాయి. సాగు పుట్టుకలన్నీ కూడా దేహం యొక్క పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ దేహం యొక్క పరిధిలో ఉన్నాయి. మనస్సు ఉన్నప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. మనస్సుంటే జగత్తుంది, మనస్సుంటే దేవుడు ఉన్నాడు, మనస్సుంటే జీవుడు ఉన్నాడు, మనస్సుంటే నీ సమస్యలు ఉన్నాయి. నీ మనస్సుని, నీ ప్రకృతిని దాటినప్పుడు ఏమి లేదు. అది ఉన్నది ఒకటే, అసలు ఉన్నది ఒకటే వస్తూ అక్కడ అజ్ఞానం ఏమిటి, సుజ్ఞానం ఏమిటి? ఈ రైట్ నాలెడ్జ్ అనేది, రాంగ్ నాలెడ్జ్ అనేది మనస్సు యొక్క పరిమితిలోని, బుద్ధి యొక్క పరిమితిలోని. శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. నువ్వు ఎప్పుడైతే నీ బుద్ధిని దాటి వెళ్ళావో, అంటే ప్రకృతిని దాటి వెళ్ళావో, అప్పుడు నీకు రాంగ్ నాలెడ్జ్, రైట్ నాలెడ్జ్ అని లేదు. వర్ణాచలేశ్వరుల నీతో ఐక్యమైన వాడికి, అంటే ఆత్మను తెలుసుకున్న వాడికి, ఆత్మజ్ఞానాన్ని పొందిన వాడికి, ఆత్మశిఖరాలను చేరుకున్న వాడికి, ఆ ఔన్నత్యం పొందిన వాడికి ఈ అజ్ఞానానికి, సుజ్ఞానానికి అర్థం లేదు. ఎప్పుడైతే సూర్యుడు ఉదయించాడు అక్కడ చీకటి ఏమో ఉంటుంది. ఎప్పుడైతే మీ హృదయంలో ఉన్నటువంటి ఆ జ్ఞాన సూర్యుడు ఎప్పుడైతే మీలో ప్రకాశింపజేశాడు, ఎటు చూసిన ఆత్మే, పైన ఆత్మ, కింద ఆత్మ, లోపల ఆత్మ, బయట ఆత్మ, ఎటు చూసిన ఆత్మే, అంచేత వాళ్ళకి వికారం కలగనే కలగదు, అంచేత వాళ్ళకి భయం లేదు. మనకి ద్వైత భావన, మన దృష్టి అంచేపు నామరూప దృష్టి. మన దృష్టి దానికి పరిమితం అయిపోయింది. ఆత్మదృష్టి మనకు లేదు, దైవ దృష్టి మనకు లేదు. నీకు దేవుడితోటి అటాచ్మెంట్ ఏంటి అని ఎవరైనా ఎదురవాడు ప్రశ్న అయితే, దేవుడితోటి అటాచ్మెంట్ నీకెందుకు కలిగినవాడు? వాడికి దేవునితో అటాచ్మెంట్, వాడి క్యాస్ట్ తోటి అటాచ్మెంట్, వాడికి ఫ్యామిలీతోటి అటాచ్మెంట్, వాడి పిల్లలతో వాడి అటాచ్మెంట్, వాడి రాష్ట్రంతో వాడికి అటాచ్మెంట్, వాడికి కంట్రీతో వాడికి అటాచ్మెంట్. నీ అటాచ్మెంట్ కంటే దేవుడితో అటాచ్మెంట్ నీకంటే కంపారిటివ్గా ఇది గ్రేట్ మ్యాన్. నువ్వు దేవుడు భక్తుడవా అని ఎవరైనా ఆక్షేపిస్తే వాడు దేనికి భక్తుడు? ఆక్షేపించేవాడు దేనికి భక్తుడు? వాడి అటాచ్మెంట్స్ విడిచిపెట్టి అటాచ్మెంట్స్ దాటే నీకు దేవుడితో అటాచ్మెంట్ నేను ఆక్షేపిస్తున్నాడా? వాడికి ఒక అటాచ్మెంట్ లో కూరిగిపోయి నేను ఆక్షేపిస్తున్నాడు. ఏదో ఒక పార్టీకో, ఏదో ఒక జాతికో, ఏదో కులానికో అని అంటే పోయినటువంటి అటాచ్మెంట్స్. నీకు కులంతో అటాచ్మెంట్ ఎందుకు? నీకు కంట్రీతో అటాచ్మెంట్ ఎందుకు? నీకు రిలీజియన్ తోటి అటాచ్మెంట్ ఎందుకు? నీకు నీ కుటుంబంతో అటాచ్మెంట్ ఎందుకు? నీ ప్రశ్నలు ఎందుకు వేసుకోవు? నిన్ను ఎందుకు ఆక్షేపించు? క్యాస్టిజం దాటలేవు, నువ్వు మతత్వాన్ని దాటలేదు. ఎవరో దేవుడు భక్తుడి గురించి నువ్వు ఆలోచిస్తావు అంటే నీకున్న డిజైన్ ఏమిటి? నీకున్న అర్హత ఆక్షేపించడానికి నీకున్న అర్హత ఏమిటి? నీకున్న మెంటల్ స్టాండర్డ్ ఏమిటి? నీకున్న మానసిక స్థాయి ఏమిటి? నీ యొక్క సాంఘికంగా నీ యొక్క స్టేటస్ పెంచుకోవడం కోసం నువ్వు దృష్టిలో పెట్టుకుని ఎవరో భక్తుడిని విమర్శిస్తావండి? నీకున్న మానసిక స్థాయి ఏమిటి? అత్తిపిచ్చు మాటలు పుచ్చుకుని ఈ క్రిస్టిజంకి ఎవరు మీరు కంగారు పడి మీరు నిదానం తప్పకండి. మీరు స్టడీగా ప్రయాణం చేయండి, మీ దారిలో మీరు ప్రయాణం చేయండి, నిదానంగా ఉండండి. అంతేకాని మీరు అనవసరంగా లేనిపోయిన మాటలన్నీ పుచ్చుకుని ఇగ్నోరెన్స్ తోటి మీరు తలని నింపుకోవద్దు. మనందరికీ డిసీజ్ అదే, మనకందరికీ ఉన్న డిసీజ్ అదే. మీకుంది, నాకు ఉంది, అన్ని దేశాల్లో ఉంది, అన్ని మతాల్లో ఉంది. ఉన్న రోగం ఒకటే, అది అజ్ఞానం. మీ సోకాల్ గ్రేట్. కొంతమంది నిజంగా గ్రేట్నెస్ ఉండదు, వాళ్ళ బుర్ర మీద గ్రేట్నెస్ ఆపాదిస్తారు. ఈ సోకాల్ గ్రేట్ ఉన్న వాళ్ళు కూడా మనకంటే ఎక్కువ, వాళ్ళకి అజ్ఞానం. వాళ్ళు నిజమైన గ్రేట్ పీపుల్ కాదు, సోకాల్ గ్రేట్ పీపుల్. వాళ్ళకు కూడా అజ్ఞానం ఉంది. మీరు ఏ దేశం వెళ్ళి చూడండి, అన్ని అన్ని చోట్ల అజ్ఞానం ఉంది. దేహానుకున్న జబ్బులన్నీ కూడా శ్మశానంలో దేహం కాలినప్పుడు రోగాలన్నీ పోతాయి. కానీ అజ్ఞానం ఏమిటి? ఎక్కడిది? మొత్తం అన్ని రోగాలకి మూలమైన రోగం. నీ దేహానికి రోగం వచ్చినా, నీ మనసుకు రోగం వచ్చినా ఏది మూల కారణం? అజ్ఞానమే మూల కారణం. ఈ మన హిందూ మతంలో దీన్నే మన అజ్ఞానం అంటాం, క్రైస్తవ మతంలో దీన్ని పాపం 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 అంటారు. ఇంకా మహమ్మదీయుల మీటింగ్ మీరు ఎప్పుడైనా చూశారా లేదు? వాళ్ళు ఏం చెబుతారంటే తిరస్కారం తిరస్కారం అంటారు. అంటే ఏమిటంటే, నువ్వు భగవంతుడు చెప్పిన మంచి విషయాల్ని నువ్వు కాదని వాటిని విడిచిపెట్టేసి నువ్వు మంచిని ఆచరించకుండా చెడ్డను ఆచరిస్తుంటే అది భగవంతుడు చెప్పిన మాట నువ్వు కాదంటున్నావు కాబట్టి వాళ్ళు దాన్ని తిరస్కారం అన్నారు. హిందువులు దేన్నైతే అజ్ఞానం అంటున్నారో దాన్ని క్రైస్తవులు పాపం అన్నారు. దేన్నైతే క్రైస్తవులు పాపం అంటున్నారో దాన్ని మహమ్మదీయులు తిరస్కారం అన్నారు. ఇలా ఒక మతంలో ఒక పేరు పెట్టుకుని పిలుస్తున్నారు. కానీ మొత్తం మీద కామన్ గా ఉండేది ఈ దేశం కాదు, ఆ దేశం కాదు, లేదా అడ్వాన్స్డ్ కంట్రీస్ లో కాదు, డెవలప్డ్ కంట్రీస్ లోనే కాదు, ఈ డెవలప్మెంట్ కంట్రీస్ లో కూడా ఏ కంట్రీలో మీరు చూసినప్పటికీ సామాన్యంగా కామన్ గా ఉండే రోగం అజ్ఞానం. ఈ అజ్ఞానంలోంచి మిగతా అన్ని రోగాలు వస్తున్నాయి. అంటే అజ్ఞానం మూల కారణం. ఇది శ్మశానంలో భరణం చేయలేము, ఈ అజ్ఞానాన్ని భరణం చేయలేము. జన్మ జన్మలకి నీకు కూడా వస్తూ ఉంటుంది ఈ అజ్ఞానం అనేది. నువ్వు స్వర్గలోకంలో పోగొట్టుకోలేవు, వైకుంఠంలో కైలాసంలో ఎక్కడో ఉన్నత లోకాల్లో నువ్వు అజ్ఞానాన్ని పోగొట్టుకోలేవు. అవి కేవలం భోగలోకాలు మాత్రమే. ఈ భూమి మీద ఉండగా నీ ప్రాణం విడిచిపెట్టక ముందే, నువ్వు మరణించక ముందే ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అలా పోగొట్టుకోకుండా కనుక నువ్వు శరీరాన్ని విడిచిపెడితే చాలా నష్టాన్ని అనుభవించవలసి ఉంటుంది, చాలా కష్టాన్ని అనుభవించింది. తర్వాత నువ్వు సాధన చేసి నువ్వు చేసేది ఏమి లేదు, అది ఇప్పుడే ఇక్కడే ఈ దేహంలో ఉండగానే నీ అజ్ఞానాన్ని మూల రోగాన్ని తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేయి. అది నీకు భక్తి మార్గము, జ్ఞాన మార్గము, కర్మ మార్గము, హిందూ మతము, క్రైస్తవ మతము, ఏదో మతం నీకు నచ్చిన మార్గంలో, నీకు నచ్చిన పద్ధతులు, నీకు నచ్చిన పరస్పరలో ప్రయాణం చేసి నీకు నచ్చినటువంటి గురువుని ఎవరినో తీసుకుని, నీకు మనస్సు నచ్చినటువంటి మతాన్ని మీరు తీసుకుని మీరు బాగుపడటం చాలా ముఖ్యం. రేపు 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 వాయిదాలు వేసుకోకండి, అది ఇప్పుడే జరగాలి. ఒక విద్యార్థి ఉన్నాడు, దీపాలు ఉన్నాయి, దీపాలు ఉండగా చదువుకోమని చెప్తే వాడు చదవడం అనుకోండి, దీపాలు ఆడిపోయిన తర్వాత చదవమంటే చదువుతాడు. అదేవిధంగా మీరు శాంతిగా ఉండి పాపంతో పోరాడండి. మన మనసుని మన ఇంద్రియాలను శాంతిగా పెట్టుకోవాలి. పాపంతో పోరాటం చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. మనం శాంతిగా ఉండాలి, ఆందోళన రానివ్వకూడదు. పరమాత్మను చింతిస్తుంటే శాంతి వస్తుంది. కొంత స్ట్రెంగ్త్ను పోగు చేసుకోండి. మీరు పోగు చేసిన అప్పుడు పాపంతో పోరాడండి, అప్పుడు అజ్ఞానంతో పోరాడండి. పోరాడాలంటే కొంత ఎనర్జీ ఉండాలి. మనకి కొంత ఎనర్జీ లేకుండా మనలో ఉన్నటువంటి క్షుద్ర శక్తులతోటి నీచి శక్తులతో మనం పోరాడలేము. ఆ ఎనర్జీ ఎలాగొస్తుంది? నిరంతరమో పరమేశ్వరుని స్మరించటం. ఏమన్నా తేలిగ్గా పోతుందా? మేము మరి ప్రాణాయామాలు చేయాలి, అవి చేయాలంటే మీరు చేసుకునే పద్ధతిలో మీరు చేసుకోండి. ఇక ఏం చెబుతాడంటే రమణ స్వామి, మీరు నిరంతరం ఆ రూపాన్ని స్మరించడం వల్ల, ఆ నామాన్ని వినటం వల్ల లోపల అజ్ఞానం పో. మల మందు నీవయ్యా, ఎవరు నువ్వు మందులే? దేనికి? నా దేహానికి, నా మనస్సుకి, నా మనసులో రోగాల్ని పోగొట్టడం కోసం మందుకి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, నువ్వే మందు. అరుణాచలం అంటే ఎంత గొప్ప విషయం ఇప్పుడు మీకు తెలుస్తుందండి. నాకు అనేక రోగాలు ఉన్నాయి, అజ్ఞానం అనే రోగం, ఈ రోగాలతో పాటు అజ్ఞానం అనే రోగం ఉంది, రూట్ డిసీజ్ అది. ఇన్ని రోగాలు నా దేహంలో, ఎన్ని రోగాలు ఉన్నప్పటికీ నా మనసులో, ఎన్ని రోగాలు ఉన్నప్పటికీ అరుణాచలేశ్వరుడా నువ్వే మందు, నువ్వు పండవే, నువ్వే మందు రూపంలో ఉన్నవాడి నువ్వే.
అంటే సర్వసారి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం అనుకోండి, డాక్టర్ గారి నుంచి నాకు పలాన రోగంగా ఉందంటే డాక్టర్ గారు ఏం చేస్తారు, ఏదో మందు రాసిస్తారు. అంతే కదా రమణస్వామి ఏం చెబుతున్నాడంటే, నువ్వు మందులే కదా డాక్టర్ కూడా, హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారని మందు రాసిస్తారు. అది అయితే డాక్టర్ గారి మందు, డాక్టర్ గారు మందు రాసిస్తారు, మందు వేరు డాక్టర్ గారు వేరు. డాక్టర్ గారు మందు రాసిచ్చారు కానీ మందు డాక్టర్ గారు కాదు, డాక్టర్ గారు మందు కాదు. ఇది అధినాచరిస్తాడు ఎవడంటే ఆయనే మందు ఆయనే డాక్టర్. దాన్ని కొంతమంది అడుగుతూ ఉంటారు, మీరు ఏదైనా సాధన చేస్తున్నారు, నేను అది సాధన చేస్తే కదా, నాకు సాధన అరుణాచలి, నాకు గమ్యం అరుణాచలి, నాకు సాధన ఎవరు భగవాన్, గమ్యం ఎవరు భగవాన్, ఇంకా నేను సాధన ఏంటి అంటే సాధన చేయకూడదని కాదు, నా సాధన చెబుతున్నాను. ఇది అరుణాచలేశ్వరుడు ఏం చెబుతున్నారు రమణస్వామి, నువ్వు డాక్టర్ నువ్వే, మందు నువ్వే, డాక్టర్ మందు వేరు కాదు. ఇది భగవాన్ చెబుతున్నారు, మల రూపంలో ఉన్నావు అంటే కొండ రూపంలో ఉన్నావు, గిరి రూపంలో ఉన్నావు, కానీ నువ్వు మందు, నువ్వు డాక్టర్. పైకి ఎలా ఉంది అరుణాచలం అండి, అది గురికే కొండే కదండి కనిపిస్తాను, కానీ మందు అది డాక్టర్. నీ దేహానికి సంబంధించినటువంటి రోగాలు మాత్రమే తగ్గించే డాక్టర్ కాదు, లేక నీ మనసులో ఉన్న బెంగ తీసేసే మామూలు డాక్టర్ కాదు, మానసిక వైద్యులు కాదు, ఇవన్నిటికీ మూలమైనటువంటి ఇగ్నోరెన్స్ ని అజ్ఞానాన్ని తీసేసే డాక్టర్ ఘన వైద్యుడు, మామూలు డాక్టర్ కాదు. శరీరంలో రోగాలు ఎందుకు వస్తున్నాయి, మనసుకి కష్టాలు ఎందుకు వస్తున్నాయో, ఇవన్నిటికి మూలమైనటువంటి అజ్ఞానం అనే రోగాన్ని తీసేయడానికి నువ్వు ఈ గిరి రూపంలో వచ్చేవారు. నువ్వు పై కొండకెళ్ళి కనిపిస్తున్నావు, కొండ కొండ అంటే అది ఊరికే రాయి 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 అన్నవాడు రాయి, అది రాయి కాదు ఆయన వైద్యుడు, అది రాయి కాదు అది మందు. భయం వస్తుంది, కామం వస్తుంది, క్రోధం వస్తుంది, లేదా లోపం వస్తుంది, మనకి దుఃఖం తీసుకొచ్చే కారణాలు అనేక వస్తున్నాయి. లోపల అజ్ఞానం ఉంది, ఈ అజ్ఞానం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. అజ్ఞానం అనే వేరుని, అజ్ఞానం అంటే మొదలని తీసేటువంటి మందు అటువంటి డాక్టర్ నువ్వు అరుణాచలేశ్వరుడు. మల మందు నీవియ మలరుటియో కృపామల మందు అయి విలువరుణాచల, నువ్వు కృపామలవయ్యా, నువ్వు మామూలు మడవ కాదు. మనసుదారం ఉందనుకోండి, దానికి ఏదో రామ మెటీరియల్ ఉంటుంది, లేదా చెరుకో ఏదో. ఈ మల అనేది ఎలా తెలియదు, కృప అంటే దైవానుగ్రహం, అనుగ్రహం అనేది దేవుడు వేరు అనుగ్రహం వేరు కాదు. ఇలా మాతవసుకు దైవానుగ్రహం అంటాం, అనుగ్రహం అంటేనే దేవుడు అంటే అనుగ్రహం, దేవుడు యొక్క అనుగ్రహంతో తయారు చేయబడినట్టుండదు. నీ మాంస నేత్రాలకి అవి రాళ్ళకని కనిపిస్తాం. ఏ కారణం వల్ల నువ్వు జన్మజన్మలకి ఇలా తిరుగుతున్నావో, ఏ కారణం వల్ల నువ్వు బంధించబడుతున్నావో, ఏ కారణములైతే నువ్వు జన్మిస్తున్నావో, ఏ కారణములైతే నువ్వు మరణిస్తున్నావో, ఏ కారణములైతే నేను దుఃఖం వెంటాడుతుందో, ఇవన్నిటికి మూలం ఒక కారణం ఉంది. ఆ కారణం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. కారణం లేకపోతే కార్యం లేదు, కారణం ఉన్న చెప్పు కార్యం వస్తూ ఉంటుంది. అంటే ఆ కారణాన్ని తీసే వైద్యుడు అయ్యా నువ్వు. అంటే ఈశ్వరుడు ఏం చేశాడంటే తన కృపను పోసి తన కృపతో తయారు చేసినటువంటి గిరి ఈ అరుణాచలం. దేహానికి పరిమితమైన బుద్ధి, మన ఇంద్రియాలకు పరిమితమైన బుద్ధి, పరిసరాలకు పరిమితమైన బుద్ధి, ఏదో కులానికో లేకపోతే ఒక ప్రాంతీయ తత్వానికో ఓ సంకుచిత విషయాలకు పరిమితమైనటువంటి బుద్ధిని తొలగించడం కోసం, ఇటువంటి ఇగ్నరెన్స్ తొలగించడం కోసం, ఈ డెల్యూజన్ తొలగించడం కోసం, ఈ కన్ఫ్యూజన్ తొలగించడం కోసం నువ్వు గిరి రూపంలో గెలిచావు. ఇది నాయంతటి నేను తీసుకోలేను కాబట్టి నువ్వు అనుగ్రహించడం కోసం ఆ గిరి రూపంలో అవతరించావు. అనుగ్రహించడానికి మమ్మల్ని డిస్ట్రాయ్ చేయడానికి రాలేదు నువ్వు. మాలో అటువంటి అజ్ఞానాన్ని తీసేసి జ్ఞాన మార్గాన్ని ఉద్ధరించడం కోసం, జ్ఞాన మార్గాన్ని లోకానికి ఎత్తి చూపించడం కోసం, జ్ఞానం యొక్క ఔన్నత్యం చెప్పడం కోసం నువ్వు ఆ గిరి రూపంలో అవతరించావు. అది కొండ కాదు, ఈశ్వరుడి యొక్క ప్రేమ, ఈశ్వరుడి యొక్క కరుణ, ఈశ్వరుడి యొక్క ఆప్యాయత, ఈశ్వరుడి యొక్క విలాసమే ఆ కొండ. అరుణాచలేశ్వరుడు అలమందు నీవియ మలగుటయో కృపామలమందు వై, నువ్వే నా హృదయంలో వెలుగు. నిజమైన అరుణాచలేశ్వరుడు బయట ఎక్కడో తిరువనమలం లేడు, నిజమైన అరుణాచలేశ్వరుడు నీ హృదయంలోనే ఉన్నాడు, నిజమైన అరుణాచలేశ్వరుడు మన హృదయంలోనే ఉన్నాడు, అతనికి సావు లేదు. ఓ అరుణాచలేశ్వరుడు నా హృదయంలో ఉన్న అరుణాచలేశ్వరుని తెలుసుకోవడానికి నువ్వు సహాయం చేయి అరుణాచలేశ్వరుడు. అరుణాచలేశ్వరుడు నువ్వు మందివే, నువ్వు డాక్టరే, అయితే నువ్వు బాహ్యంగా ఉన్నావు, నువ్వు నా హృదయంలో కూడా ఉన్నావు. అది నువ్వు నాకు బాహ్యంగా ఉంటే మరి విడిపోవటం ఉంటుంది, మళ్ళీ కలవటాలు ఉంటాయి, రావటాలు ఉంటాయి, వెళ్ళటాలు ఉంటాయి. అంతే కదండి, వస్తువు దూరంగా ఉన్నప్పుడు నువ్వు నే అయిపోతే నా ఆత్మరూపంలో ఉన్నటువంటి నిన్ను నాకు అనుభవం అయ్యేటట్టు, నాకు తెలిసేటట్టు అనుగ్రహించాడు నాచల. ఎందుకంటే నువ్వు అనుగ్రహించడానికి ఈ లోకంలోకి వచ్చావు కదా, అంటే నా హృదయంలో ఉన్న వస్తువుని తెలుసుకోవడానికి సహకరించి నాకు హెల్ప్ చెయ్యి అరుణాచలేశ్వరుడ. దయకి మారిపోయినటువంటి అరుణాచలేశ్వరుడ, ప్రేమకు మారిపోయినటువంటి అరుణాచలేశ్వరుడ. ఆ ప్రేమ తత్వం ఎలా ఉంటుందంటే కామానికి పరిమితం ఉంటాయి కానీ ప్రేమకు పరిమితి లేదు. దేహానికి పరిమితమైనది, మనస్సుకు పరిమితమైనది కామం. దేహానికి మనస్సుకి అతీతమైనది, పరిమితి లేనిది అది ప్రేమ. ప్రేమ వేరు, కామ వేరు, లక్ష వేరు, లవ్ వేరు. లక్ష అని చెప్పి ఏదో అడుగుతుంది, లవ్ మటుకు అడగదు. కామం అడుగుతుంది, నాకు ఇది కావాలి అది కావాలి, కామం అడుగుతుంది. కానీ ప్రేమకు అడిగే స్వభావం లేదు, అడిగేది ప్రేమతో. ఎవరండి ఈ లోకంలో సుఖపడుతున్నాడంటే ఒక జ్ఞాని మాత్రమే సుఖపడుతున్నాడు. జ్ఞాని పొందే సుఖం డైల్యూటెడ్ హ్యాపీనెస్ కాదు, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్. అది పొదుక్కాడు పాలు లాంటిదే కానీ నీళ్లు కలిపిన పాలు లాంటిది కాదు. జ్ఞాని యొక్క సుఖం ఎటువంటిదంటే పొదుక్కాడు పాలు లాంటిది, పుదిక్కాడి పాలు లాంటిదే కానీ నీళ్లు కలిపిన పాలు లాంటిది కాదు. అయితే మేము అనిపిస్తున్నాండి అప్పుడప్పుడు సుఖాలు మాటలు అనిపిస్తుంది, ఎప్పుడు జిమ్ తిన్నప్పుడు బాగానే ఉంటుంది, సినిమా చూసినప్పుడు బాగానే ఉంటుంది, మేము కూడా ఏదో కొద్ది కొద్ది కొద్దిగా సుఖాలు అనిపిస్తున్నామండి. అంటే ఏంటి, ఒక చేరు పాలలో 10 చేర్లు నీళ్లు కలిపితే ఎలా ఉంటుందో చూడటానికి పాలు కింద అంటాం, నోట్లో వేసుకుంటే ఏమొస్తుందండి, తెల్ల రుచి వస్తుంది కానీ పాలు రుచి కాదు. మనం అనుభవించే సుఖాలన్నీ అటువంటి. నువ్వు అరుణాచలేశ్వరుడు, నువ్వు కృప చూపించి నా హృదయంలో నా వస్తువును తెలుసుకుంటూ నాకు చెయ్యి అరుణాచల, నా మనస్సును అంతరముఖపరచడానికి సహకరించు అరుణాచల. జ్ఞాని యొక్క సహవాసం ఎందుకు చెయ్యాలంటే ఎవరి సమక్షంలో కూర్చుంటే మన ఇంద్రియాలు మన మనస్సు నిర్మలంగా ఉంటాయో వాడి జ్ఞాని, ఎక్కడ మనకి శాంతి కాంతి ఆనందం కలుగుతాయో ఎవరి సమక్షంలో వాడి జ్ఞాని. నువ్వు అరుణాచలేశ్వరుడు, అందుచేత నువ్వు ఆ స్థితి మాకు కలగజేయటం కోసం కృప చూపించి నాలో నువ్వు ఆ వెలుగును ప్రసాదించు అరుణాచల. మనకి భక్తి ఉంది, భక్తితో పాటు మనకి ఒక విధమైనటువంటి తత్తరపాటు కూడా ఉంది, కన్ఫ్యూజన్ ఉంది మన బ్రెయిన్ లో. దీనికి కారణం ఏంటంటే మనకి అబద్ధం నిజంగా కనిపిస్తుంది, మనకు ఆందోళన వస్తుంది, అశాంతి వస్తుంది, దీనికి కారణం అవుతుంది. దీనికి కారణం ఏంటంటే మనకి అబద్ధం నిజంగా కనిపిస్తుంది, అబద్ధం నిజం కింద కనిపిస్తున్నంత కాలం మనకు కోరిక వస్తూ ఉంటుంది, మన కోరిక వస్తూ ఉంటుంది, భ్రాంతి పడతాం. మీరు ఈ లోకంలో ఏదైనా అబద్ధం చెప్పండి నిజం చెప్పండి, అబద్ధం నమ్మినట్టు నిజం నమ్మరు. మీరు లోకంలో ఏదైనా తర్వాత అబద్ధం చెప్పండి, ముందు అబద్ధం చెప్పిన తర్వాత నిజం కూడా చెప్పండి, లోకంలో తొందరగా స్ప్రెడ్ అయ్యేది అబద్ధం. కారణం ఏంటి, లోకం కూడా అబద్ధం, ఇది రహస్యం. లోకం కూడా అబద్ధం కాబట్టి అబద్ధాన్ని తొందరగా నమ్ముతుంది. అయితే ఇప్పుడు ఏంటి, లోకం నిజం వలే కనిపిస్తాను, అది నిజం కాదు కానీ నిజం వలే కనిపిస్తాను. మనకి నిజమేమిటో తెలుసుకునే వరకు లోకం ఎన్ని జన్మలెత్తినా ఈ లోకం నిజం కింద కనిపిస్తుంది. ఈ దేహం నిజం, లోకం నిజం, క్రోధం నిజం, కామం నిజం, మనం అనుకునే అన్ని నిజం కింద అనిపిస్తాయి. ఎప్పటి వరకు మనకు నిజం తెలుసుకుంటాం, ఆ నిజం ఎక్కడ ఉంది, ఎక్కడ సత్యరపతిలో ఉందా, అరుణాచలంలో ఉందా, అమెరికాలో ఉందా, యుఎస్ఎస్ఆర్ లో ఉందా, ఎక్కడ ఉందా నిజం? ఆ నిజం ఎక్కడ, నీ హృదయంలోనే ఉంది. పరమేశ్వరుడి నిజాన్ని మన హృదయంలోనే డైరెక్ట్ పరిపరిచించాడు. మనం దేశాలు తిరుగుతున్నాం, అన్ని చోట్ల తిరుగుతున్నాం, ఎక్కడో ఇది తెలుసుకోవాలని తిరుగుతున్నాం. కానీ మన మనస్సుని ఎక్కడైతే నిజం ఉందో అటువైపు చెప్పలేకపోతాం, మనస్సును అంతర్ముఖం చేయలేకపోతున్నాం, బాహ్యంగా ఎంత దూరం వెతుకుతున్నాం. మీరు ఎన్ని జన్మలు పెట్టినా ఎంత కాలం వెతికినా మీకు నిజం కనపడదు. ఇంకే లోకంలో నిజం లేదు కదా, ఎక్కడ ఉంది నిజం? మీ హృదయంలో ఉండదు. మాకు ఈ మధ్యన సుఖం లేదండి, శాంతి లేదండి, చాలా గొడవలుగా ఉంటున్నాయండి అని ఏదో చెప్తూ ఉంటారు. ప్రతి చోట కంప్లైంట్ ఏదో ఉంటుంది. మీకు ఈ కంప్లైంట్ ఎప్పటి వరకు ఉంటుంది? మీ హృదయంలో ఉంటుంది నిజాన్ని ఆత్మను తెలుసుకునే వరకు ఈ కంప్లైంట్ ప్రతి జన్మలోనూ ఉంటుంది. అజ్ఞానం ఉన్నంత కాలం ఏదో రూపంలో దుఃఖం వెంటాడుతూ ఉంటుంది, విషాదం వస్తూ ఉంటుంది, దుఃఖం లేని స్థితికి వెళ్ళదు. నిజాన్ని తెలుసుకునే వరకు దుఃఖం లేని స్థితికి వెళ్ళదు. అది ఎక్కడ ఉంది? మన హృదయంలో ఉంది. మన మనసు ఎంతసేపు బాహ్యానికి వెళుతుంది అది అంతర్ముఖం అవ్వటం లేదు. దాని కారణం ఏమిటి? పాపం. ధ్యానం చేద్దామని కూర్చుంటే మనసు నిలబడదు. అసలు మన హృదయంలో సత్యం అనేది ఒకటి ఉందని కూడా తెలియనివ్వటం లేదు మనకి. కారణం ఏంటి? మనిషిలో ఉన్న దోషం. దాన్ని తెలుసుకుంటామా తెలుసుకోలేమనేది వేరే విషయం. అసలు పరమార్థం ఒకటి మన హృదయంలో ఉంది అనే జ్ఞానం కూడా మనకి రావటం లేదు. కారణం ఏంటి? మనిషిలో ఉన్న దోషం. ఇదే భగవాన్ చెప్పారు, దేవుడు ఉన్నాడా లేడా నీకు సందేహం కలగవచ్చు, లేకపోతే మరొక విషయం గురించి అది ఉందా లేదా నీకు డౌట్ రావచ్చు. నువ్వు ఉన్నావా లేదా అనే డౌట్ నీకు ఎప్పుడన్నా వచ్చిందా? మనిషి అర్థం చేసుకోవడానికి జీనియస్ అక్కర్లేదు. ఇది కామన్ సెన్స్ కి సంబంధించిన పాయింట్. ఇక్కడ కూర్చుని వారిలో కానీ బయట కానీ ఎవరికైనా నేను ఉన్నానా లేదని అనుమానం ఎవరికైనా వచ్చిందా? కానీ నేను లేనని ఎవరైనా అంటారా? దేవుడు లేడంటే ఎవరికి కోపం రాదు, కానీ నువ్వు లేవంటే మీరు ఎవరైనా ఊరుకుంటారండి, ఎంత పొడుగులు ఇస్తారు, ఎంత మాట అన్నారండి నేను లేనంటారండి. అంటే నీ యొక్క ఎగ్జిస్టెన్స్ మీద నీకు ఎప్పుడు అనుమానం వచ్చిందే? నేను నేడి మీద నీకు ఎప్పుడు అనుమానం లేదు. నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలుసు, అయితే నువ్వెవరో నీకు తెలుసా? నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలుసు, అయితే నేను నేనే అనే నువ్వు ఎవరో నీకు తెలుసా? వరల్డ్ గ్రేటెస్ట్ సైంటిస్ట్ ని తీసుకోండి, పెద్ద పెద్ద స్టేట్స్ మ్యాన్ ని తీసుకోండి, పెద్ద పెద్ద ఫిలాసఫర్ ని తీసుకోండి, వాడు అడగని మీరు నువ్వెవరో నీకు తెలుసా? వాడు తల ఉంచుకోవాల్సింది వాడు తెలియదు. నేను లేనని వాడు అంద కదా, దేవుడు అంటే జీవు గాడిలో నేనున్నాను అంటాడు. ఆ నేనెవడో నీకు తెలుసా? ఈ మధ్యలో పెద్ద మనిషి అదేంటే నేను పలానా అబ్బాయిని కదా అన్నాడు. నేను ఎవడన్నా తెలుసుకోమన్నప్పుడు నీ దేహం ఎవరన్నా అర్థం కాదు, ఈ నేను నేనని నువ్వు అంటున్నావు చూసావు. ఆ నేనెవరు? నేను నేనని నీ దేహం అంటాం లేదు, నేనని నువ్వు అంటున్నావు. ఆ నేను గురించి నీకు తెలుసు? నీ నేను ఇప్పుడు దేహంతో పెనవేసుకుపోయింది, దేహంతో పెనవేసుకుపోయింది, మనస్సుతో పెనవేసుకుపోయింది, నాకున్న కోరికలతో పెనవేసుకుపోయింది, నాకున్న కాంక్షలతో పెనవేసుకుపోయింది, దాన్ని చుట్టుకుపోయింది. అంటే దేహం పుట్టినప్పుడు నేను పుట్టాను అనుకుంటున్నాను, దేహం మరణించినప్పుడు నేను మరణించాను అనుకుంటున్నాను. అప్పుడు ఎవరు? ఈ దేహానికే పరిమితం అయిపోయింది. దేహం మరణిస్తే నేను మరణిస్తున్నాను అనుకుంటున్నాను, దేహం పుట్టినప్పుడు నేను పుట్టాను అనుకుంటున్నాను. అంటే ఈ నేను ఎప్పుడు దేనికి పరిమితమైంది? వాడి దేహాన్ని నేను అనుకుంటున్నాను. నిద్రలో గాఢ నిద్రలో నేను లేనని ఎవడైనా అనగలరా? నిద్రలో నీకు ఏ సమస్యలు లేవు. దేవుడు లేకుండా అనుకున్నావు, నీ దేహం లేకుండా అనుకున్నావు, నీ మనస్సు లేకుండా అనుకున్నావు, నీ కోరికలు లేకుండా అనుకున్నావు. నేను ఇండియన్ అని, నేను అమెరికన్ అని, నేను ఇంగ్లాండ్ అని నీ జాతి కాని, నీ కులం కాని, నీ రంగు కాని, నీ సెక్స్ కాని ఏ గొడవలు లేకుండా నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు కదా. అప్పుడు ఎక్కడ ఉన్నావు? చాలా మంది అడుగుతా ఉంటారు, నేను చచ్చిపోయిన తర్వాత ఏమవుతాను, నేను చనిపోయిన తర్వాత ఏమవుతానన్న ప్రశ్న వచ్చినప్పుడు మీరు నిద్రలో ఎక్కడ ఉంటున్నారు? నిద్రపోతున్నారు కదా. ఆ నిద్రలో మీరు ఉన్నారా లేదా? ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? చేయండి. నిద్రలో ఎవరైనా నాకు ఇంత ఆస్తి ఉందని అనుకుంటారండి? మీకు నిద్రలో మీ దుఃఖం ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? మీ బంధువులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? మీ స్నేహితులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? మరి మీ ఆస్తి అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? నువ్వు ఎక్కడ ఉన్నావు? మన అందరికి ఆధారాలు ఉన్నాయి. దేవుడు ఆధారం, మన బ్యాంక్ అకౌంట్ మనకు ఆధారం, మనకు బంధువులు ఉంటే బంధువులు ఆధారం, స్నేహితులు ఉంటే స్నేహితులు ఆధారం, మనకు ఏమైనా పదవులు ఉంటే పదవులు ఆధారం మనకి, అంటే ఏదైనా ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీ ఆధారం. ఎందుకంటే దేవుడు ఆధారంగా ఎవరైనా జీవిస్తున్నాం మనం. వారి నా తెలిసిపోయాడా? నేత్తం ఉందని నాకు, అంటే ఏ ఆధారాలు ఏ స్నేహాలు లేని నాకు, ఏ ఆధారాలు ఏ స్నేహాలు లేని నాకు నీ యాస చూపించేవారు నా తెలిసిపోయాడా? ఈ భూమికి సంబంధించినటువంటి గాలి, ఈ భూమికి సంబంధించినటువంటి దోషం, ఈ భూమికి సంబంధించినటువంటి పైత్యం, ఈ భూమికి సంబంధించినటువంటి ఆశ, ఈ భూమికి సంబంధించినటువంటి రోగాలు ఏమీ లేనప్పుడే నీ యాప్ చూపించేవారు నాకు తెలుసుకోడా. టీనేజ్ ఇది వరస్ట్ కేస్. ఇంకే మనకు తెలియదు పెద్దవాళ్ళు చేయదు బొరకెక్కడు, అంటే మనకు ఎవరు వచ్చే వయసు అది సర్వసాధారణంగా ఏదైతే వరస్ట్ కేజో అటువంటి 17 ఏజ్ లోని రమణ స్వామికి జ్ఞానం కలిగింది. అది ఎటువంటి ఫీట్ చూడండి. సర్వసాధారణం ఎవరు వచ్చే వయసులో లష్టఫుల్ గా ఉండే వయసులో ఈయన ఆత్మ సింహాసనం మీద అధిపతి అయ్యాడంటే అవునచ్చు అందులోని డ్యూటీని ఒకసారి మీరు చూడండి. ఎవరినా తెలియస్తాడా? నాకేమి స్నేహాలు లేవు అరినా తెలియస్తాడా? నాకేమి ఆధారాలు లేవు అరినా తెలియస్తాడా? ఈ లోకంలో నాకు ఇది ఉందని చెప్పుకోవడం నాకేమి లేదు. అటువంటి స్థితిలో అటువంటి వయసులో నీ మీద నాకు ఆశ చూపించావు అది నాకు తెలియస్తాడా? నీ పట్ల నాకు హోప్ కలిగించావు, నీ పట్ల నాకు ఆశ కలిగించావు, నీ పట్ల నాకు అంబిషన్ ఏర్పడింది, నిన్ను తెలుసుకోవాలనే కాంక్ష కలిగింది. ఎప్పుడు? నాకు టీనేజ్ లో. ఎన్ని జన్మల్లో చేసిన పుణ్యమో అంత కృషి చేస్తే ఆ వయసులో ఆయనకు కలిగింది. ఏమన్నా మనకు ఆధారాలు ఉన్నాయా? మనందరికీ ఆధారాలు ఉన్నాయి. ఏమైనా మీకు ఏం ఆధారం అంటే ఇండియన్ బ్యాంక్ లో నాకు 150,000 ఉందంటాడు. ఏమన్నా మీకేం ఆధారం అంటే నాకేం 4 ఎకరాల పొలం ఉందండి, ఏం పర్వాలేదు అంటారు. లేకపోతే ఏమంటారు, మా అబ్బాయి 4,000 రూపాయలు జీతాలు తెచ్చుకుంటున్నారంటే నాకు 40 పంపిస్తున్నారు, ఏం పర్వాలేదు అంటారు. ఇలా ప్రతి వాడు మనస్సు కూడా ఏదో విషయం లోకానికి సంబంధించిన విషయాల మీదే వాడు మైండ్ డిపెండ్ అయి ఉంటుంది. కానీ కాదు, పరమేశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు అని ఎవరు మనస్సైనా భగవంతుడి మీద వాడతాండి. నాకు సెక్యూరిటీ బ్యాంక్ అకౌంట్ నేను సెక్యూరిటీ అనుకుంటున్నాను, కానీ నాకు భగవంతుడే సెక్యూరిటీ అనే భావన ఎవరికైనా కలుగుతుంది? అది చాలా కష్టం. మనకు డబ్బు మీద ఆశ ఉంటుంది, గౌరవం మీద ఆశ ఉంటుంది, లేదా కీర్తి మీద ఆశ ఉంటుంది, ఇది గొప్పల మీద ఆశ ఉంటుంది, ఇది పొలవకి వెళ్ళాలని ఆశ ఉంటుంది. ఈ లోకానికి సంబంధించిన ప్రతి విషయాల్లోనే, స్వల్ప విషయాల్లోనే ఏదో సాధించాలి, ఏదో సాధించాలి అనేటువంటి వీటి మీద కానీ లోకానికి సంబంధించిన రోగంతో మనం బాధపడుతున్నాం. కానీ ఈశ్వరుడి పట్ల ఊపు కానీ, ఈశ్వరుడి పట్ల ఆశ కానీ ఎంతమందికి మన హృదయంలో ఉంది? ఎవరినా తెలుస్తాడా? నాకు ఆధారాలు లేవు, నాకు స్నేహాలు లేవు, ఎవరూ లేరు నాకు, నాకు ఏ ఆధారం లేని టైంలో లోకంతో కలుషితం కానిటువంటి ఆ స్థితిలో ఆ ఏజ్లో నీ పట్ల నాకు అట్రాక్షన్ కలిగించేవారు నాకు తెలుస్తుంది, నీ పట్ల నాకు ఆశ చూపించేవారు నాకు తెలుస్తుంది. అది ఎటువంటి ఆకర్షణ? బలీయమైనటువంటి ఆకర్షణ. అది ఒక మహాప్రవాహం. ఎవరైనా తెలియచూడా? నేస్తం ఉందని నాకు, ఏ స్నేహాలు ఆధారాలు గౌరవాలు లేనిటువంటి నాకు నీ ఆశ చూపించేవారు నాకు తెలుసు. మనకు పవర్ బొత్తనం ఎంతకాలం, అహంకారం ఎంతకాలం భగవంతుడి మీద ఆశ కలుగుతున్నాడు. అన్ని దెబ్బలు తగిలేక ముఖం అటు తిరుగుతుంది, కానీ మామూలుగా బాహ్యంగా దెబ్బలు తగలేకపోతే మన ముఖం అటు తిరగదు. దెబ్బలు తిన్నాక మనం చేసేది ఏమి లేనప్పుడు, మనం ఎవరు పలకరించినప్పుడు, ఈ సమాజం మనం వదిలేసినప్పుడు, ఎవరు మనల్ని పలకరించినప్పుడు ఎప్పుడైనా అంటావేమో కృష్ణాని రామాని, ఎప్పుడైనా అదేనా, ఎప్పుడైనా అంటే యాక్సిడెంట్లు అరుణాచలేశ్వరుడు. నేస్తం ఉందని నాకు నీ ఆశ చూపి నన్ను మోసగింపక బ్రోహం అరుణాచల. అరుణాచలేశ్వరుడు, నేను నిన్ను వచ్చాను, నా కుటుంబాన్ని విడిచిపెట్టాను, నా బంధువుని విడిచిపెట్టాను, నా అనేదంతా విడిచిపెట్టాను, అన్ని విడిచిపెట్టి భయం లేకుండా నీ పాదాల దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నన్ను కాదని గింటే అరుణాచలేశ్వరుడు, నన్ను మోసం చేయకుండా, ఈ లోకంతో నన్ను కలిసిపోనివ్వకుండా నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, ఈ వ్యక్తి భావాన్ని తీసేయి, ఈ అహంకారాన్ని తీసేయి. అహంకారం పోగొట్టుకోవడం సామాన్య విషయం కాదు. అహంకారమే అజ్ఞానం, అహంకారమే చీకటి, అహంకారమే చిజ్జర గంధి, అహంకారమే మరణం. ఇవన్నీ అహంకారంలోంచి వస్తున్నాయి. సమస్త రుగ్మతలు అహంకారం నుంచి వస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న పేచీలకి, ప్రపంచంలో ఉన్న యుద్ధాలకి, ప్రపంచంలో ఉన్న అశాంతికి, ప్రపంచంలో ఉన్న దుఃఖాలకి అందరికీ ఒకే కారణం, అది అహంకారం. అటువంటి పరిస్థితుల్లో నీ పట్ల బలీయమైన ఆకర్షణ కలగజేసి నా అహంకారాన్ని తీసేసి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, ఈ వ్యక్తి భావాన్ని తీసేయి, ఈ అహంకారాన్ని తీసేయి అని రమణ స్వామి ప్రార్థిస్తున్నాడు. ది మియర్ థాట్ ఆఫ్ అరుణాచల, మియర్ థాట్ ఆఫ్ అరుణాచల బ్రింగ్స్ మోక్షం. ఇప్పుడు అరుణాచలం స్మరిస్తే చాలు, దానివల్ల మీకు మోక్షం వస్తుంది. మీరు అరుణాచలం యొక్క రూపాన్ని ధ్యానం చేస్తూ అరుణాచలం యొక్క నామాన్ని స్మరిస్తుంటే మీరు మీ రూపంలోంచి, మీరు మీ నామంలోంచి విడుదల పొందుతారు. ఇది సీక్రెట్. ఎంతసేపు నేను నా రూపం చుట్టూరు తిరుగుతున్నాను, నా నామం చుట్టూరు తిరుగుతున్నాను, నా అహంకారం చుట్టూరు తిరుగుతున్నాను, నా అహంకారాన్ని పేర్చుకుంటున్నాను, ఇంకా అనేకటువంటి ఈ లోకానికి సంబంధించినటువంటి విలాస వస్తువులతోటి నా అహంకారాన్ని అలంకరించుకుంటున్నాను. మీరు ఎవరైనా పొగడండి, వాళ్ళకి సంతోషం వస్తుంది, ఇంకా అహంకారం ఊతుంది అన్నమాట. మీరు ఎవరైనా తిట్టండి, వాడు కుంగిపోతాడు. నిజంగా పరమేశ్వరుడు మనకి అనేక దెబ్బలు కొడుతూనే ఉంటాడు. మన పాఠాలు నేర్చుకో, మన లెక్కలు నేర్చుకోవాలి. అన్ని బాగున్నప్పుడు మనకి ఏమి తెలియదు, ఆరోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యం విలువ మనకు తెలియదు, ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం విలువ తెలుసు, జేబులో రూపాయలు ఉన్నప్పుడు రూపాయల విలువ మనకు తెలియదు, జేబులో రూపాయలు లేనప్పుడు తెలుస్తుంది రూపాయి విలువ. అదేవిధంగా మనం ఇప్పుడు యవ్వనంలో ఉన్నాం, మన మాట నలుగురు చెల్లిబడి అవుతుంది, ఇప్పుడు మనకు దేవుడు అక్కర్లేదు. ఎప్పుడు మనకి ఎప్పుడో దుఃఖం వచ్చినప్పుడు, అశాంతి వచ్చినప్పుడు దేవుడు కావడం. నా అహంకారం సాగుతున్నంత కాలం నాకు సమాజం అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, ధర్మం అక్కర్లేదు, న్యాయం అక్కర్లేదు. ఎప్పుడు ఎంతకాలం నా అహంకారం సాగుతున్నంత కాలం, నా అహంకారం దెబ్బలు తిన్నప్పుడు, దానికి లేచే ఓపిక లేనప్పుడు, అప్పుడు దేవుడు అంత చూస్తుంది. నువ్వు బాహ్యంగా చేసే గుండీల వల్ల, నువ్వు బాహ్యంగా పెట్టే నమస్కారాల వల్ల, బాహ్యంగా పెట్టే దండాల వల్ల భగవంతుని మోసపోడు. ఒకరు ఎందుకు వస్తుంది? కొన్ని తలంపులు మీరు కోరుకోరు, ఈ తలం పొద్దు, ఈ తలం పొద్దు అని మీరు అనుకుంటారు. ఆ తలంపు వచ్చి మీరు ఎత్తి మీద కూర్చున్నప్పుడు మీకు దుఃఖం. ఆ తలంపుని రిమూవ్ చేసుకోలేరా మీరు? మీ హృదయంలో ఏ తలంపు ఉందో, ఏ తలంపు మీకు శిరస్సులోకి వస్తుందో, ఏ తలంపును రానివ్వకూడదు, ఏ తలంపును తెచ్చుకోవాలో, ఇదంతా అసలు మీ కంట్రోల్ లో ఉందా? ఇక్కడ ఇంతమంది మనం కూర్చున్నా, మనం ప్రాణం పోయేటప్పుడు ఎవరికైనా తెలుస్తున్నాం మనకి? నేను ప్రాణం దాకా వెళ్ళొద్దండి. నిద్ర వచ్చే టైం ఎవరైనా చెప్పగలరు? నాకు పలానా శకంలో నిద్ర వస్తున్నాను. ఏ శకంలో నిద్ర వస్తుందో నాకు తెలియదు, ఏ శకంలో ప్రాణం పోతుందో నాకు తెలియదు. నా రెండు వదిలేయండి. ఏ తలంపు ఎప్పుడు నాకు వస్తుందో నాకు తెలియదు. అది కూడా మన కంట్రోల్లో లేదు. మన భారాలు, మన బంధాలు, మన సంఖ్యలు తెంపడానికి ఆయన రావాలి ఈశ్వరుడు. నా అహంకారాన్ని నేను పోగొట్టుకుంటానా? నేను సాధనలు చేసి, పూజలు చేసి, ఈ జపాలు చేసి నేను అహంకారాన్ని పెంచుకుంటున్నాను. ఓ పలాన అమ్మగారు ఇంత జపం చేశారు, నేను చాలా జపం చేస్తాను. అవునని తెలియదు అని మూడింటికి లేదు. నీకు నిజంగా భక్తి ఉంటే అది ఇంకోటి తెలియవలసిన పని ఉండదు. అది నీకు భగవంతుడికి సంబంధించినటువంటి విషయం. ఇంకా కొంతమంది అంటాడు, ఏమని దేవుడు ఉంటే నాకు ఎందుకు కనపడ్డా? నీకు కనపడాలట, దేవుడు ఉంటే ఇది కనపడాలకండి, ఇది కనిపించబోతు దేవుడు లేనట్టు. అంటే కనిపించేదే నిజం, కనిపించినంత అబద్ధం. ఇది మన లాజిక్. కనిపించింది ఏమీ లేదు, కనిపించిందే నిజం అనుకుంటే మానవుడు సైంటిస్ట్ అవ్వలేడు. ఈ ప్రశ్న అడిగినంతకే ఒకసారి ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఈ లోకంలో అని దేవుడు అనుకున్నాడు. ఏంటి ఉంటే వీడు ఎందుకు కనపడ్డాను? ఒక అమ్మగారు బాగా జపం చేసేదట. జపం చేసుకుంటూ కొంతమంది గంటలు లెక్కించుకుంటారు, గంటల జ్ఞాపకం వస్తున్నాడు, దేవుడి జ్ఞాపకం వస్తున్నాడు. నాకు ఈ కోరిక నెరవేర్పి నేను పెద్ద తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూసి వస్తాను అనుకుంటారు. మీకు నిరంతరం జ్ఞాపకం వచ్చేది అది వెంకటేశ్వర స్వామి, అది మీ కోరిక. మీరు ధ్యానం చేసేది వెంకటేశ్వర స్వామి, మీ కోరికను, మీ కోరికను మీరు ధ్యానం చేస్తున్నారు. కానీ మీరు అనుకుంటున్నారు నేను ఈశ్వరుని ధ్యానం చేస్తాను. మనం ప్రయాణం చేసేది పడవర వైపుకి, కానీ అనుకునేది తూటుడు ప్రయాణం చేస్తున్నాను అనుకుంటున్నాను. ఒక అమ్మగారు బాగా జపం చేసేదట. అంటే ఆ జపం ఎటువంటిది, హృదయంలోకి దిగిన జపం కాదు, ఫార్మాలిటీ స్నానం చేసినట్టు చేసినట్టు. అంటే అక్కడ మైండ్ ఏముండదు. ఒరే రామ రామ కృష్ణ కృష్ణ ఇలా అంతా ఉంటుంది, ఆ నోరు అంతా ఉంటుంది, మనస్సు అక్కడ ఏముండదు. ఎక్కడైతే నామం ఉందో అక్కడ మనస్సు ఉండదు. ఈ జపానికి దేవుడు కనపడుతుంది లేదు, మళ్ళీ వజ్రనుద్ధిని కృష్ణ సరే. ఇవి రోజు దేవుడు కనపడుతుంది లేదని తలంపు ఈవిడికి వస్తాను, ఓ రోజు నిజంగా కనిపించాడే. మామూలుగా ఇల్లు చూసుకుంటే పొద్దునే జపం అయిపోయింటే ఇల్లు చూసుకుంటే నాకు ముందు చీపురు కట్ట లేదు, ఇంట్లో పోయింది చీపురు కట్ట. దేవుడు నీకేం కావాలంటే తుడుచుకోవాలి రోజు ఇల్లు గప్పుడు చీపురు కట్టి కావాలందరూ. అంటే ఆవిడ తెలియకుండా ఆవిడ చీపురు కట్టిన ధ్యానం చేస్తాడు. నిజంగా దేవుడు కనిపించి నీకేం కావాలంటే ఆవిడ మనసులో ఉండే ఆవిడకి జ్ఞాపకం వచ్చింది. ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. అది మనసులో ఉండే బయటకు వస్తుంది. మనం మరణించేటప్పుడు కూడా అంతే, మనకి దేవుడు మనకు జ్ఞాపకం రాదు. నీ హృదయంలో ఏది ఉందో, దేనికోసం నువ్వు జీవించావో, దేనికోసం నువ్వు పెరిగావో, నీ మరణించే గరీరు, నీ మరణించే నీట్లు, అది నీకు జ్ఞాపకం వస్తుంది. దేవుడి జ్ఞాపకం రాదు, దేవుడి జ్ఞాపకం రాదు. ఏ జీవుడైతే అవసాన దశలో, ఏ జీవుడైతే చివరి శ్వాసలో, ఏ జీవుడైతే లాస్ట్ మినిట్ లో నన్ను స్మరిస్తున్నాడో వాడు నన్ను పొందుతాడు అని భగవంతుడు వాసుదేవ స్వామి చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్. కానీ అది ఆచరణలో మనం చేయదు. ప్రాణ ప్రయాణ టైములో దేవుడి జ్ఞాపకం వస్తారు ఎవరు అనుకోవద్దు. కానీ మీ మనసులో ఏదైతే ఉందో, మీ మనసులో దేనైతే ధ్యానం చేస్తున్నారో, మీ మనసులో ఏదైతే బలీయంగా ఉందో, అది మాత్రమే లాస్ట్ శ్వాసలో చివరిసారి మీ శ్వాస విడిచి పెట్టినప్పుడు అది మీ మెదడునంత ఆక్రమించి, మీ బ్రెయిన్ అంత ఆక్రమించి, మీ మనసునంత ఆక్రమించి మిమ్మల్ని ఊపించేసి, మిగతా కోరికల్ని తప్పించేసి అది తొక్కేసి బలీయమైనటువంటి కోరిక. మీరు కొంచెం దేవుని తెలుసుకోవాలని కోరుకుండొచ్చు, కానీ ఆ కోరిక అగాధంలోకి, ఆ జప్తలోకి తొక్కివేయబడుతుంది. మీకున్న బలమైన కోరిక మటుకు మీ బ్రెయిన్ లోకి వచ్చి
అది మిమ్మల్ని దెయ్యం లాగా ఆడించి ఆ కోరికను పట్టుకుని మీ మనస్సు పునరుద్యమంలోకి వెళ్ళిపోవచ్చు.
మీరేదో కృష్ణరామా అనుకుంటున్నాం, మీరేదో వెంకటేశ్వర స్వామి ధ్యానం చేస్తున్నాం, దేవుడు జ్ఞాపకం వచ్చేస్తారన్నా మరిన్ని టైంలో మీరు ఎవరో అనుకోవద్దు. దీనికి తెలియకుండా నీకు సీక్రెట్ బటన్స్ మీ హృదయంలో ఉన్నాయి, మీ ప్రాపర్టీస్ ఉన్నాయి, మీ గౌరవాలు ఉన్నాయి, ఎన్నో గౌరవాలు మీ హృదయంలో ఉన్నాయి. ఎంతో సత్తరులు ప్రతి వాడు హృదయం ఒక సత్తరు లాంటిదే, ఒక చౌల్ట్రీ లాంటిదే. ఇటువంటి ఇన్ని గొడవలు ఉన్నటువంటి హృదయంలో నీకు భగవంతుడే జ్ఞాపకం వస్తాడని ఎవరో అనుకోవద్దు సోదర మహాశయ. ముందుకేం జ్ఞాపకం వచ్చింది, నీకేం కావాలి, నీకేం కావాలని పరమేశ్వరుడు అడిగాడు. వెంకటేయుడి బుర్రలో చీపిరి కట్టుండి, నాకు చీపిరి కట్ట కావాలి. కానీ దేవుడు కడదామయ్యుడు కాదు, మోక్షం అడుగుతున్నా నేనే దర్శనం ఇచ్చాను, ఈ అమ్మాయి నాకు మోక్షం కావాలని అడగాలి. ఈ దేవుడి కష్టపడి జపం చేస్తాండి, కానీ తీరా కనిపించి నీకేం కావాలంటే చీపురు కట్ట అడుగుతాండి అని మళ్ళీ ఇంకోసారి సెకండ్ ఛాన్స్ ఇచ్చాను. అంటే రెండోసారి అడిగితే మోక్షం కోరుకుంటుంది మనం, ఇంకోసారి మళ్ళీ అడిగాడు ఏం కావాలి, మళ్ళీ చీపురు కట్ట అడిగింది. మన జీవితాలని మన మనసులో ఉన్నదే వస్తుంది. మీరు చేసే పని సక్రమంగా చేయటం కూడా ధ్యానంలో భాగమే. మీరు ఏ పని చేయని లౌకికమైన పని చేసినా సరే మీరు చేసింది సమగ్రంగా చేస్తే అది కూడా ధ్యానం. మీరు కళ్ళు మూసి కూర్చోడమే ధ్యానం కాదు. మీరు కళ్ళు మూసి కూర్చున్నా కళ్ళు తెరిచి ఉన్నప్పుడు మీ మనస్సు నిదానంలో ఉండాలి. ధ్యానం మంచిదే, ధ్యానం కావడం లేదు భగవాన్, కానీ ధ్యానం కూడా కల్పితమే. ధ్యానం అంటే నేను ఉండాలి, ధ్యానం అంటే చేసే వస్తువు ఒకటి ఉండాలి, ధ్యానం చేయటం అనేది మూడు ఉండాలి. చేసేవాడు ఉండాలి, చేయబడేది ఆబ్జెక్ట్ ఒకటి ఉండాలి, చేయటం క్రియట్ ఉండాలి. ఈ మూడు ఉంటేనే ధ్యానం కుదురుతుంది. ఈ మూడు మైండ్ యొక్క క్రియేషన్, మనస్సు యొక్క కల్పితమే. కానీ భగవంతుడు అంటే మనకి ఇష్టం, భగవంతుని మీకు ధ్యానం చేయాలంటే భగవంతుని మీద మీకు ఇష్టం కుదరాలి. మీరు ఇష్టం లేకుండా కష్టంతో ఎన్ని రోజులు చేయగలరు? మీకు ఇష్టమైన సినిమా మీరు చూసినప్పుడు ప్రశాంతంగా ఉంటున్నారు, మీరు ధ్యానం చేసినప్పుడు అంత సహజంగా మీరు ఎందుకు ఉండటం లేదు? కారణం మీకు ఇష్టం లేదు, మీ మనస్సుకు భగవంతుడి అందుకు ఇష్టం కలగాలి. అది మీరు తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉండకూడదు, ఏదో కష్టపడి చేసినట్టుగా ఉండకూడదు. కృత్రిమంగా కనుక మనం ఉంటే దేవుణ్ణి స్మరించడం, దేవుణ్ణి ధ్యానించడం, మన జీవితానికి ధ్యానానికి దగ్గర సంబంధం ఉంది. మన జీవితం సరళంగా ఉన్నప్పుడు, మన జీవితం సహజంగా ఉన్నప్పుడు, మన జీవితంలో కృత్రిమ పద్ధతులు లేనప్పుడు, మన ఆర్టిఫిషియల్ జీవితానికి దూరంగా ఉన్నప్పుడు, న్యాచురల్ జీవితానికి, నార్మల్ జీవితానికి, సింపుల్ జీవితానికి మనం అలవాటుపడినప్పుడు, వట్టి వాడికి మాత్రమే ధ్యానం కుదురుతుంది. ధ్యానం అంటే ఏమిటి? మీకు అక్కర్లేని తలంపులను తొలగించి మీ ఇష్ట దైవం మీద మీరు మనస్సు నిలబెట్టి ఉంచడమే ధ్యానం. అరుణాచలేశ్వరుడు పూగంధమగు మది పూర్ణ గంధమగు అన పూర్ణగంధం అసలు అరుణాచల పువ్వులో ఏ విధంగా అయితే పరిమళం ఉంటుందో మొగ్గలో ఉన్న పరిమళం కాదు, మొగ్గ పువ్వు అయిన తర్వాత సరైన పరిమళం వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నా మనస్సు మొగ్గ రూపంలో ఉండొచ్చు, మొగ్గ రూపంలో ఉన్న పరిమళం ఎలా వస్తుంది అలా ఉండొచ్చు. మొగ్గన పువ్వు చేసినట్టు నా మనస్సును వికసింపజేసేటట్టు చేసి దాంట్లో ఉన్న పరిమితిని తీసేసి దానికి పూర్ణత్వం కలగజేసి ఎటువంటి పరిపూర్ణమైనటువంటి పరిమళం నా మనస్సుకు నువ్వు ఇస్తే నా మనస్సుకు పరిపూర్ణ స్థితి కలుగుతుందో అటువంటి పూర్ణ గంధాన్ని నాకు ప్రసాదించు అరుణాచల. అరుణాచల దాన్ని ఏళన చేయకు, నా మనస్సు మొగ్గలాగా ఉంటే దాన్ని పువ్వులా తయారు చేయి. పువ్వుకి ఏ విధంగా అయితే వాసన సహజమో అదే పరిమళాన్ని నా మనస్సుకి ఇచ్చి నా మనస్సును సంపూర్ణ స్థాయికి నియంత్ర స్థాయికి నియంత్ర వాడి కింద నన్ను చెయ్యి. ఓ అరుణాచలేశ్వరుడు, ఇదే భగవాన్ చెప్పారు సార్, ఒక సందర్భంలో చెప్పారు, ఈ అరుణాచలం వచ్చిన వారు రెక్క హస్తాలతో బయటికి వెళ్ళరు. ఈ అరుణాచలం వచ్చిన వాళ్ళకు వాళ్ళకి తెలుసున్నా వాళ్ళకి తెలియకపోయినా భక్తి చేతులతో బయటికి వెళ్ళరు. నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడు భక్తుడు అవుతాడు, భక్తుడు జ్ఞానవుతాడు, జ్ఞాని నా స్వరూపం చెందుతాడు అని భగవంతుడు చెప్పాడు. జ్ఞానం కలిగిన వాడిని జ్ఞానం అంటారు, భక్తి కలిగిన వాడిని భక్తుడు అంటారు, యోగం ఉన్న వాడిని యోగ అంటారు. అటు ఎవరికైతే జ్ఞానం కలిగిందో వాడు నా స్వరూపాన్ని పొందుతాడని వాసుదేవుడు కూడా మీ గీతలో చెబుతున్నాడు. అదే రమణస్వామి చెప్పాడు, ఇక్కడికి వచ్చిన వాడికి, ఈ గేట్లోకి వచ్చిన వాడికి, ఈ బడిలోకి వచ్చిన వాడికి, ఈ క్షేత్రానికి వచ్చిన వాడు ఎవడు వాడికి తెలుసున్నా తెలియకపోయినా బొట్టి చేతులతో బయటికి వెళ్ళడు. వాడు నాస్తికుడైతే ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడైతే భక్తుడు అవుతాడు, భక్తుడైతే జ్ఞానం అవుతాడు, జ్ఞానైన వాడు అరుణాచలేశ్వరు యొక్క స్వరూపం పొందుతాడు. మీకు తెలియటం మీకు తెలియకపోవడంతో సంబంధం లేదు. మనకి తెలుసుండి చెడులో పడినా లేకపోతే యాక్సిడెంటల్ గా మనం చెడులో పడ్డాం అనుకోండి, ఎలాగైనా స్నానాలు, స్నానం స్నానమే, ఇంకా నీటి యొక్క స్వభావం తలపడం లేదు, నీటి యొక్క స్వభావం. అదేవిధంగా అరుణాచలాన్ని ఎవరైతే స్మరిస్తున్నారో వాడు తప్పనిసరిగా పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి వస్తారు. సర్వసాధారణ అనుకుంటున్నారు, రమణ మహర్షి జ్ఞానే భక్తి గురించి ఏమి చెప్పలేమో అనుకుంటారు. రమణ మహర్షి ఎంత జ్ఞానే అంత భక్తులు కూడా. పరిపూర్ణమైన భక్తికి పరిపూర్ణమైన జ్ఞానానికి రెండుకి భేదం లేదు. రమణ స్వామి చెప్పారు, తల్లి లేకుండా బిడ్డ వస్తుందని, తల్లిని భక్తి బిడ్డ జ్ఞానం. అరుణాచలేశ్వరుడు అంచేత నా మనస్సుకి అటువంటి పరిమళాన్ని కలగటి, అటువంటి సద్వాసంలో వచ్చేటట్టు కలగటి, జ్ఞానితో మీరు సహవాసం వల్ల కూడా మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. భగవాన్ తల్లితో రంగని చెప్పాడు, మీ అబ్బాయి ఆధ్యాత్మికంగా ఎరుక్కలేసు, ఆధ్యాత్మికంగా ఎరుక్కలేసు లాంటి వాడు, ఆధ్యాత్మికంగా అతి బలిష్ఠుడు, ఎంతో ఉన్నత స్థితికి వచ్చాడు. అయితే మీ అబ్బాయి సంపాదించుకున్న దాంట్లో నాకు వాటా పెట్టాలి, అని భగవాన్ తల్లిని అడిగాడు రంగన్. ఇరే రంగన్ ఎవడు వచ్చినాడు చూశావు, చిన్నప్పుడు నీతో చదువుకున్న అబ్బాయి నువ్వు సంపాదించుకున్న దాంట్లో వాడు వాట అడుగుతున్నాడు అని భగవంతుడు వాళ్ళ అమ్మ చెప్పింది. అప్పుడు భగవాన్ అన్నారు, నిజమే మరి వాడికి కూడా వాటా ఉంది, వాడు కూడా మనవాడు. అలా మీరా కృష్ణుని స్మరిస్తూ కృష్ణుడి కోసం జీవించింది, కృష్ణుడి కోసం మరణించింది, నిరంతరం కృష్ణ స్మరణ ఒక అవతారంతో ఒక జ్ఞానితోటి అనుబంధం పెట్టుకోవటం వల్ల కేవలం మీరాబాయి జ్ఞానయ్యింది. చాలా మంది అనుకుంటున్నారు దేవుని స్మరించగా 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 ఎక్కడి నుంచి వస్తాడని, ఎక్కడ వైకుంఠానంచో కైలాసానంచో వస్తాడు మనకి దర్శనమిస్తాడని మీకు బాగుండొచ్చు, ఎక్కడి నుంచో వచ్చేస్తాడని మీకు బాగుండొచ్చు. మీ మనస్సును మక్కండి, మీ మనస్సులోని కల్మషం బయటకు కక్కుతుంది. మనసును ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేశారో అందులోని ఇంప్యూరిటీస్ అనేవి బయటకు వచ్చేస్తాయి. మీ మనసులో ఉన్నటువంటి కల్మషం ఎప్పటికైతే బయట కక్కబడిందో దేవుడు ఎక్కడి నుంచో రాదు, ఆల్రెడీ ప్రజెంట్, ఆల్వేజ్ ప్రజెంట్. దేవుడు ఎక్కడో లేదు, మీ హృదయంలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, సదా ఉన్నాడు, మీకోసం ఎదురు చూస్తున్నారు. ఈ కల్మషం ఎప్పుడైతే మనలోంచి ఊడిపోయిందో, ఈ కల్మషం ఎప్పుడైతే మనలోంచి బయటకు తప్పకుందో, దాన్ని ఎప్పుడైతే మనం ఎలిమినేట్ చేయగలిగామో అప్పుడు సహజంగా ఉన్న ఈశ్వరుడు ఎక్కడి నుంచో రాదు, ఇక్కడే వ్యక్తం అవుతాడు. గురువు గురువు అంటే ఎవరో కాదు, మీ మనసును ఎవరైతే అంతర్ముఖపరచగలుగుతాడో వాడే గురువు. బాహ్యంగా తిరుగుతున్నటువంటి మీ మనస్సుని ఎవరైతే అంతర్ముఖం చేయగలుగుతాడో వాడే గురువు. మీ మనస్సు బాగుపడటం కోసం, మీ మనస్సు వికసించడం కోసం, మీ మనస్సులో పరిమళం రావటం కోసం, మీ మనస్సు ఉన్నతమైన జ్ఞాన శిఖరాలకు ఎదగటం కోసం ఒక అరుణాచల స్మరణ సరిపోతుంది. అయితే మీరు ఇతర స్మరణ చేయకూడదు అని కాదు, మీరు చేయొచ్చు, కానీ ఇది పరిపూర్ణ మీరు సరిపోతుంది. మీరు 20% మార్కులు రావడం కోసం, మీరు మోక్షాన్ని తగినటువంటి మార్కులు రావడం కోసం ఇది సరిపోతుంది. అది ఇతరత్ర మీకు ఉన్నటువంటి అభిరుచులు ఉంటే మీరు చేసుకోవచ్చు, అది ఇది సంకుచితమైన మార్గం కాదు. మీకు అరుణాచలేశ్వరుడి పట్ల కొంతమందికి ఎంత ఇష్టం ఉంటుందో, అదే రాముడి పట్ల కానీ, అదే కృష్ణుడి పట్ల కానీ, అదే యేసు పట్ల కానీ మీకు ఆప్యాయతను వాడు తప్పనిసరిగా పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి వస్తాడు. ఒక జ్ఞాని పట్ల, ఒక అవతార పురుషుడి పట్ల ఆపుకోలేని ప్రేమ, అర్థం ఏది వచ్చినా తొలగించగలిగినటువంటి ప్రేమ, నిదానమైన ప్రేమ, స్ట్రాంగ్ గా ఉండే ప్రేమ, విడదీయరానటువంటి బంధం మనకు ముందు ఏర్పడాలి. అంతేకాని మనకి ఏదో చెప్పుడు మాటలు వినటం వల్ల ఎవరు ఏది దేవుడు లేదంటే మన ప్రీతి చెల్లించిపోయేటువంటి ప్రీతి వల్ల మనకి మనం గట్టెక్కలేం. ప్రీతి అవసరం, విశ్వాసం అవసరం, విశ్వాసం లేకపోతే ఎదగలేం. వేదన ఎంత అవసరమో విశ్వాసం కూడా అంతే అవసరం, వేదన ఎంత అవసరమో ప్రీతి కూడా అంతే అవసరం. వేదన కూడా విడిచిపెట్టవలసిన అవసరం లేదు. మెటాఫిజిక్స్ లో వేదన విడిచిపెట్టమని ఎక్కడా లేదు. మీరు వేదన కూడా అవసరమే, ప్రీతి కూడా అవసరమే. వీటిని ఆధారంగా చేసుకుని మన మనసులో వికాసం పొందాలి. భగవాన్ అక్కడ ప్రశ్నించారు, ఏమని ప్రశ్నించారండి? దేవుణ్ణి నాకు తెలుసుకోవాలన్నాడు. భగవాన్ ఏం చెప్పారంటే, దేవుణ్ణి నాకు తెలుసుకోవాలి నువ్వు అంటున్నావు, దేవుడు ఎప్పుడైనా వచ్చి నేను అడిగాడు నన్ను తెలుసుకోవాలని. అవును, నన్ను ఏం అడగలేదని, మరి ఎందుకు నీకు ఆ కోరిక కలుగుతుంది? ఆయన వచ్చి నేను రిక్వెస్ట్ చేయటం లేదు నన్ను తెలుసుకొని, అది దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇంకేదంటే మానవుడు చేసే ప్రయత్నం ఒకటే, పూర్వ సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఈనాటి వరకు మానవుడు ఏ రూపంలో అయినప్పటికీ మానవుడు చేసే ప్రయత్నం ఒకటే, దుఃఖంలో నుంచి మానవుడు తప్పించుకోవడం మానవుడు యొక్క పరమావధి. అన్న వస్త్రాలు సంపూర్ణంగా ఉన్నవాళ్ళు లేరా, అధికారాలు ఉన్నవాళ్ళు లేరా, అన్ని గౌరవాలు ఉన్నవాళ్ళు లేరా, అన్ని ఉన్నారు, అన్ని ఉన్నప్పటికీ దుఃఖం వస్తాం. మానవుడు దుఃఖపడుతున్నాడు, వాడికి ఎంతో డబ్బు, అమెరికాలోనూ దుఃఖం ఉంది, రష్యాలో దుఃఖం ఉంది. ఈ దుఃఖానికి కారణం ఏమిటి అంటే, ఈ దుఃఖం లేని స్థితికి మానవుడు వచ్చే వరకు అన్వేషణ సాగుతూనే ఉంటుంది. అంటే దుఃఖం లేని స్థితికి ఎదగడం కోసం దేవుడు కూడా అందులో భాగం మాత్రమే. దేవుడు దర్శనమిస్తే నాకు దుఃఖం పోతుంది, నాకు బాధ పోతుంది, నాకు అశాంతి పోతుంది, నాకు ఆందోళన పోతుంది అనేటువంటి తపన కొలిపి నువ్వు దేవుణ్ణి కోరుకుంటున్నావు. అంటే నీకు తెలియకుండా నువ్వు దేవుడు దేవుడు అని పేరు పేర నువ్వు దుఃఖం లేని స్థానాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నావు. దుఃఖం లేని స్థానం ఎక్కడుంది? అది నీ హృదయంలో ఉంది. అయితే మనకి ఎందుకు అందటం లేదు? మనకు బాహ్య దృష్టి అలవాటు పడిపోయాం. బాహ్య దృష్టికి అలవాటు పడిపోవడం వల్ల ఎంత సమీపంలో ఉన్నప్పటికీ వస్తువు మనకు తెలియటం లేదు. అది చేరుకునే వరకు నీ ప్రయాణం సాగుతూనే ఉంటుంది. సోదర మహాశైలరా ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట చెప్పాడు, ఈ లోకంలో ఎవరికి జ్ఞానం అక్కర్లేదు. ఇది నేను చెప్పిన మాట కాదు, ఒక ఫిలాసఫర్ చెప్పిన మాట కాదు, ఒక మ్యాథమెటిషియన్ చెప్పినటువంటి మాట. ఈ లోకంలో జ్ఞానం ఎవరికి అక్కర్లేదని చెప్పాడు. కారణం ఏమిటో ఆయనే ప్రశ్నించాడు. ఈ జ్ఞానం విలువ ఎవరికి తెలియదు. మనందరం డబ్బు అంటున్నాం, డబ్బు కోసం చాలా కష్టాలు పడుతున్నాం, డబ్బు కోసం అబద్దాలు చెబుతాం, డబ్బు కోసం ఎన్ని చెట్ట పనులు అయినా చేస్తాం, డబ్బు కోసం ఎన్నైనా భరిస్తాం, ఎన్ని కష్టాలని డబ్బు కోసం పడతాం. ఎందుకు డబ్బు కోసం అంటే శ్రమ పడుతున్నాం? డబ్బు విలువ మనకు తెలుసు కాబట్టి. అదేవిధంగా జ్ఞానం యొక్క విలువ నీకు తెలిస్తే, జ్ఞానం యొక్క వైభవం నీకు తెలిస్తే, జ్ఞానం యొక్క అంతస్తు తెలిస్తే, జ్ఞానం తెలుసుకోవటం వల్ల నీకు వచ్చే లాభం నీ హృదయానికి తెలిస్తే, అప్పుడు జ్ఞానాన్ని సంపాదించడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తావు అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు. నీకు విలువ తెలియాలి. విలువ వస్తువు యొక్క విలువ తెలియకపోతే దాన్ని ఎక్వైర్ చేద్దాం అనేటువంటి ప్రయత్నం చెయ్యు. అంటే జ్ఞానం యొక్క విలువ తెలుసుకోండి, జ్ఞానం యొక్క గొప్పతనం మీరు తెలుసుకోండి, నాలెడ్జ్ లో ఉన్న శక్తిని మీరు తెలుసుకోండి. దానికి మించిన పవర్ ఈ సృష్టిలో ఏమి లేదు, జ్ఞానానికి మించిన పవర్ ఈ సృష్టిలో ఏమి లేదు. అంటే జ్ఞానం యొక్క విలువ మీకు తెలిస్తేనే దాన్ని సంపాదించాలన్నటువంటి డిజైర్ మీలో వస్తుంది. ఇదే రమణ స్వామి అక్కడ ప్రశ్నించారు, ఏమండి కోరికలు విడిచిపెట్టుకోమంటున్నారు, మరి మీరు అరుణాచలం రావటం కూడా ఒక ఏదో కోరికే కదా, మరి కోరికలు విడిచిపెట్టుకోమంటే ఇది మరి కోరిక కాదు. భగవాన్ అన్నారు, నువ్వు పోగొట్టుకోవాల్సిన కోరికలు అనేక ఉన్నాయి, ఆ ఎన్నిట్లో వదిలేసి ముందు నువ్వు భగవంతుని తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలని కోరిక నువ్వు పోగొట్టుకుంటావా? అన్ని కోరికలు పోగొట్టుకో, ఆఖరి ఇది పో. ఎక్కడ భయాలు లేవు, ఎక్కడ కోపాలు లేవు, ఎక్కడ కామాలు లేవు, ఎక్కడ క్రోధాలు లేవు, ఎక్కడ ఈర్ష్యలు లేవు, ఎక్కడ అసూయలు లేవు, ఎక్కడ లోకాలు లేవు, ఎక్కడ దేవతలు లేవు, అటువంటి మనోన్నతమైన స్థితికి మిమ్మల్ని తీసుకుపోతే రమణస్వామి ఇచ్చే మెసేజ్. ఉత్తమ స్థితిని మీకు కలగ చేయడం కోసం, మీకు తెలియకుండా మీ చేత ప్రయాణం చేయించడం కోసం రమణస్వామి యొక్క ప్రణాళిక. లోకం ఏదైనా అయితే తలంపు, దేవుడు కూడా తలంపే, దేవుడు లేని స్థితికి కూడా మిమ్మల్ని తీసుకుపోవటం కోసం రమణస్వామి యొక్క ప్రణాళిక. కాబట్టి నాకు నిన్న కోపం వచ్చేసిందంటే చాలా కోపం వచ్చి, కోపం అనేది నీకు తలంపు వచ్చాక కోపం వచ్చిందా? తలంపు లేకుండా కోపం వచ్చింది. తలంపే, తలంపే కోపం, తలంపే భయమం, తలంపే కామం, తలంపే ద్వేషం, తలంపే కక్ష. తలంపు లేకుండా కక్ష ఉందా? తలంపు లేకుండా ద్వేషం ఉందా? తలంపు లేకుండా కామం ఉందా? తలంపు లేకుండా భయం ఉందా? నీకు నిద్రలో తలంపు లేదు, భయం లేదు, నిద్రలో తలంపు లేదు, నిద్రలో కామం లేదు, నిద్రలో తలంపు లేదు, నిద్రలో ద్వేషం లేదు. ఏమన్నా ఆడవాళ్ళు ఎవరైనా నిద్రలు మీ ఆడవాళ్ళు అనుకుంటున్నారండి? అది మీ ఇండియాలో ఉన్నా మీ అమెరికాలో ఉన్నా అనుకుంటారు నిద్రలు. ఒక ఆత్మ తప్పించి మిగతాదంతా కూడా మనస్సు యొక్క కల్పితం, దేశాల యొక్క సరిహద్దులు మనస్సు యొక్క కల్పితం, ఈ కులాల మనస్సు యొక్క కల్పితం, ఈ మతాల మనస్సు యొక్క కల్పితం, మొత్తం ఒక ఆత్మ తప్పించి, ఒక ట్రూత్ తప్పించి మొత్తం అనే సమస్తం సృష్టిలో అన్ని కూడా మనస్సు యొక్క కల్పితం. మనం నిదానం తెలుసుకున్న వరకు దుఃఖం మనల్ని విడిచిపెట్టదు, బాధలు మనల్ని విడిచిపెట్టదు. ఒకసారి రమణస్వామిని అడిగారు, బ్రహ్మదేవుడు కాని, విష్ణుదేవుడు కాని, శివదేవుడు కాని నీకు ఎప్పుడు నాకు కనిపిస్తారనుకోండి, నీకు ఏమైనా కోరికలు ఉన్నాయా, ఏమైనా కోరుకుంటారా అని అడిగారు. అది తప్పనిసరిగా కోరుకుంటారన్నాడు. ఏమైనా కోరుకుంటారో వాళ్ళ ముగ్గురు వచ్చి కనిపిస్తే మీరు ఎప్పుడు కనిపించొద్దని కోరుకుంటారు. అది జ్ఞాని యొక్క నిజంగా మీకు దేవుడు కనిపించాలనుకోండి, మీరు ఎంతసేపు చూస్తారో ఎంతసేపు కూర్చుంటాడు? అదే మీకు బాహ్యంగా ఉన్న దేవుడు మీ సుఖానికి ఎంతవరకు ఉపయోగపడతాడు? మీకంటే వేరుగా ఉన్న దేవుడు, మీకంటే దూరంగా ఉన్న దేవుడు మీకు ఎంతవరకు మీకు సుఖాన్ని ఇవ్వగలడు? భగవంతుడు అంటే ఏమిటో మీకు తెలియాలి, ఆయన స్వరూపాన్ని మీరు పొందాలి. మీకు ఎప్పుడైతే వస్తువుడిగా ఉందో అప్పుడు వేరు పడిపోవటం తప్పదు. భక్తి అంటే సామాన్యం అనుకోకుండా, భక్తి అంటే పులులు అండి. పులులు చోట మేకలు గొర్రెలు ఉంటాయండి. అదే నిజంగా మీకు భక్తి కనుక ఉంటే మీకు అనారోగ్యం కలగజేసే వాసన లేదు మీ దగ్గర ఉంది. లోకంలో ఏముంది? లోకంలో ఏమి లేవు, లైక్స్ డిస్లైక్స్, ఏ దేశంలో చూసినా రాగ ద్వేషాలు. అంతకంటే ఈ లోకం సృష్టిలో ఏమి లేదు. మీకు కంఫర్ట్స్ ఉన్నాయనుకోండి, అంత మాత్రం చేసి మీకు హ్యాపీనెస్ వస్తుంది అనుకోకండి. మీకు ఫ్రిడ్జ్ ఉందనుకోండి, గ్యాస్ పొయ్యిలు ఉన్నాయనుకోండి, చక్కడ మంచాలు ఉంటాయనుకోండి, అన్ని ఉన్నాయనుకోండి, కంఫర్ట్స్ అన్ని కూడా, మీ కంట్రోల్ లేదనుకోండి, మీ తప్పనిసరిగా దుఃఖం అంటారు. మీకు ఇంట్లో ఎన్ని సదుపాయాలు ఉన్నాయి కానీ మనసు కుదిరిగా లేకపోతే తప్పనిసరిగా మీకు అశాంతి వచ్చేస్తుంది. ఇంకేదంటే మీకున్న కంఫర్ట్స్ కంటే మీకున్న కంట్రోల్ మీకు ఎక్కువ సుఖాన్ని తీసుకొస్తుంది. కంఫర్ట్స్ విడిచిపెట్టమని నేను అంటాం లేదు, కంఫర్ట్స్ కంటే మీకు కంట్రోల్ ఎక్కువ సుఖాన్ని తీసుకొస్తుంది. మీకు ఏ కండిషన్ గది ఉంది, ఫ్యాన్ ఉంది, మంచం ఉంది, పరుపు ఉంది, కానీ మీకు నిద్ర పట్టదనుకోండి, వీటిలో ప్రయోజనం ఎన్నిట్లయితే ప్రయోజనం నిద్ర పట్టడానికి ఎన్ని ఉంటాయనుకోండి, మీకు నిద్ర రాదనుకోండి ఏంటి? అదేవిధంగా మీకు ఉండొచ్చు, మీకు డబ్బు ఉండొచ్చు, మీ కీర్తి ఉండొచ్చు, మీ కంఫర్ట్స్ ఉండొచ్చు, మీకు ఆయనకి అనేక సదుపాయాలు, మీ జీవితంలో అనేక ఫెసిలిటీస్ ఉండొచ్చు. మీ ఫెసిలిటీస్ విడిచిపెట్టుకోమని నేను అంటాం లేదు, మీకు అనేక ఉండొచ్చు. ఎన్నిట్లయితే ప్రయోజనం ఏమిటి? జ్ఞానం కనుక మీరు సంపాదించకపోతే ఎన్నిట్లయితే ప్రయోజనం ఏమిటి? అపర్చునిటీ విడిచిపెట్టుకోకుండా మీ దేహం వచ్చిన అవకాశాన్ని, ఈ లోకంలోకి వచ్చిన అవకాశాన్ని, ఈ లోకంలోని విషయాన్ని అన్నిటినీ మీకు అనుకూలంగా తిప్పుకుని మీరు జ్ఞానం పొందడం ప్రయత్నం చేయండి. దేహం మరణించే లోపల మనం జ్ఞానం సంపాదించలేమనుకోండి, దేహం వచ్చిన ప్రయోజనం ఏమిటి? మీకు దేహం వచ్చిన తర్వాత జ్ఞానం సంపాదించకుండా కనుక దేహం కనుక పడిపోతే అవి దేహం ఎందుకు వచ్చినట్టు? దేహం యొక్క ప్రయోజనం నీకు ఎన్ని సుఖాలు ఉన్నప్పటికీ, నీకు ఇల్లు ఉన్నప్పటికీ, దేహం ఉన్నప్పటికీ, నీకు బంధువులు ఉన్నప్పటికీ, నీ స్నేహితులు ఉన్నప్పటికీ, నీకు ఎన్నో గౌరవాలు ఉన్నప్పటికీ నువ్వు జ్ఞానం సంపాదించలేనప్పుడు ఓటి లేని సొనులు అన్నాడు రమణస్వామి. చాలా మంది ఏమనుకుంటారు, డబ్బు డబ్బు తక్కువని చదువు గొప్పదని అనుకుంటారు. డబ్బు ఎటువంటిది? చదువు ఎటువంటి? నువ్వు బడిలో చదువుకున్న చదువు, యూనివర్సిటీలో చదువుకున్న చదువు నీ బాండేజ్ని ఏమైనా కత్తిరించింది? అది నీ బంధాన్ని ఏమైనా తెంపిందే? నీ డబ్బే కనుక నిద్ర అయితే నీకు లిబరేషన్ ఎందుకు రావటం లేదు? అంటే ఒక బ్రెయిన్ కి చదువు వస్తుంది, ఒక బ్రెయిన్ బాగా డబ్బు సంపాదిస్తుంది. డబ్బు దేహానికే పరిమితం, చదువు కూడా దేహానికే పరిమితం. నువ్వు చాలా పెద్ద పెద్ద చదువు చదువుకున్నావు, నువ్వు అసూయని గుణంలో బయటపడ్డావు. నువ్వు చాలా పెద్ద చదువు చదువుకో, రైట్, నీకు 10 PhDs ఉన్నాయి, నువ్వు అసూయని విడిచిపెట్టగలిగే 10 PhDs సహాయంతో నీతోటి మానవుడి గురించి ఎప్పుడు ఆలోచించావా? కనీసం నీ జీవితంలో ఎవరికైనా సహాయం చేసావా? అంటే మనం తినే తిండి విషయంలో యుక్తంగా ఉండాలి, నిద్రలో యుక్తం ఉండాలి, మాట్లాడే మాటల విషయంలో యుక్తంగా ఉండాలి. మోడరేషన్ ఇన్ ఫుడ్, మోడరేషన్ ఇన్ స్లీప్, మోడరేషన్ ఇన్ వర్డ్స్, అన్ని యుక్తంగా ఉండాలి. దేహంలో ప్రారంభం ఎలా ఉంటుందో దేహం అలాగే నడిచిపోతూ ఉంటుంది, ప్రారంభాన్ని బట్టే దేహం నడుస్తూ ఉంటుంది. అంటే నీకు కష్టం రావచ్చు, నీకు సుఖం రావచ్చు, ప్రారంభాన్ని బట్టే దేహం నడుస్తూ ఉంటుంది. అది ఒక ఇంగ్లీష్ పేరు చెప్పాడు, నువ్వు సూర్యుడిని చూస్తుంటే నీ నీడని కనిపిస్తుందా? నీ ముఖం సూర్యుడు వైపు ఉంటే నీ నీడని కనిపిస్తుందా? నీ కనపడదు. అదేవిధంగా నీ మనస్సు కనుక ఆత్మ వైపు ఉంటే నీ ఒంటి మీద కష్టం ఉండొచ్చు, నీ ఒంటి మీద సుఖం ఉండొచ్చు, నీ దేహత్వం మామూలుగా సాగిపోతూ ఉంటుంది, కానీ వారికి ఏదో కష్టం వచ్చినప్పటికీ ఆ కష్టం కష్టంగా కనిపించదు.
మనందరం చింతిస్తున్నాం, లోకాన్ని చింతిస్తున్నాం. లోకాన్ని చింతిస్తే జ్ఞానం రాదు. దేని చింతిస్తే జ్ఞానం వస్తుంది? సత్యాన్ని చింతిస్తే జ్ఞానం కాదు. మీరందరూ ఒక అబద్ధం నచ్చవచ్చు, నిజం కంటే అబద్ధం ఎక్కువ స్వీట్గా ఉండొచ్చు. మీరందరూ నమ్మొచ్చు, నమ్మటం అనేది వేరే విషయం. మీరు నమ్ముతున్నారు కాబట్టి ఒక అబద్ధం నిజం నిజమే. అంటే ప్రశాంతమైన హృదయంతో, శాంత చిత్తంతో మనకున్న అర్హతను బట్టి మనం పనులు చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత దాని యొక్క మంచి చెడ్డలు భగవంతుడు నిర్ణయిస్తాడు. తీర్పు చెప్పవలసింది భగవంతుడే, మనం కాదు. మనం చేసే పని గొప్పల కోసం మనం చేయకూడదు. గొప్పల కోసం ఏ విషయం వారు మనం వెళ్ళకూడదు. గొప్పల కోసం అయితే తెప్పల తప్ప. భక్తి కూడా మీరు ఆడంబరం కోసం చెయ్యొద్దు. భక్తి కూడా మీకున్నట్టు మీ పక్క వాళ్ళకు కూడా తెలియనివలసిన పని లేదు. భక్తి అనేది మీకు భగవంతుడికి ఉన్న సంబంధం. భక్తి భగవాన్ చెప్పారు, ట్రూత్ నీడ్స్ నో అడ్వర్టైజ్మెంట్, రియాలిటీ నీడ్స్ నో టాంటాం. అబద్ధానికి ప్రచారం ఉండాలి కానీ నిజానికి ప్రచారం అక్కర్లేదు. అంటే ఈశ్వరుని ఆలంబనంగా చేసుకుని, ఈశ్వరుడు ఎందు పూర్తిగా మనం ప్రేమ పెంచుకుని, ఈశ్వరుడు పట్ల మనం ఇష్టాన్ని పెంచుకుని, అలా ఈశ్వరుడు కోసం మనం జీవిస్తుంటే ఈశ్వరు యొక్క కరుణ మన మీద వర్షిస్తుంది. దాంతో మన జీవితాన్ని సుఖమయం చేసుకుంటాం. ఒక విషయం మీరు మర్చిపోకండి, భక్తి మనదే, శ్రద్ధ మనదే, శక్తి మనది. మీరు సీక్రెట్, చాలా సీక్రెట్ ని హృదయంలో పెట్టుకోండి. భగవంతుడు ఒక మాట చెప్పాడు, ఆ మాటను పట్టుకుని కొంతమంది బాగుపడుతున్నారు. అదే మాట చదివినప్పటికీ కొంతమందికి బుడకెక్కటం లేదు, బాగుపడటం లేదు. ఆ మాట భగవంతుడిదే. మాట నమ్మటంలో ఉన్న శ్రద్ధ, ఆ మాట యందు శక్తి, ఆ మాటను అర్థం చేసుకునే బుద్ధి అది మీదే. శక్తి మీది, శ్రద్ధ మీది, బుద్ధి మీది, మాటే ప్రతి భగవంతుడు. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవచ్చు. మీ స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి. స్నేహాలు మంచి స్నేహాలు ఉండాలి. మలయాళీ సోమరాజు చెబుతూ ఉన్నారు, ఈ రాత బాగున్నవాడికి గీత చేతిలోకి వస్తుంది. లేదా ఒకటి చెప్పినట్టు చదవడు, వాడికి శ్రద్ధే కలగదు. శ్రద్ధ లేకపోతే జ్ఞానం లేదు. భగవంతుడు అంటే మీకు కొన్ని మెసేజ్ ఇచ్చాడు, కానీ శ్రద్ధ మీ ఉంటే ఆ నిర్వాణ స్థితిని, ఆ మోక్ష స్థితిని మీరు ఇప్పుడే పొందాలి, ఇక్కడే పొందాలి. ఈ జన్మలో చేయనప్పుడు వచ్చి జన్మలో ఏం చేస్తారని మీకు నిర్ధారణ ఉంది. భగవాన్ అన్నారు, ఈ జన్మలో మీరు చేయలేరనుకోండి, రాబోయే జన్మలో చేస్తారని నిర్ధారణ ఎక్కడుంది? ఈ వేళ చేయలేని పని రేపు చేస్తారని నిర్ధారణ ఎక్కడుంది? మీరు ఎస్కేపిజం మొదలు పెట్టకండి. మీరంచేపు సమస్యను ఎదుర్కోవడం కోసం చూడండి, సమస్యను పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నించేయండి. ఎస్కేప్ అవ్వడానికి మీరు చూడొద్దు. ఇవాళ మీరు చదవడం లేదు, రేపు చదువుదాం అనుకుంటారు, రేపు మట్టికి చదువుతారని నిర్ధారణ ఎక్కడుంది? ఈ జన్మలో మీరు మోక్షాన్ని సాధించలేకపోతే రాబోయే జన్మలో మీరు సాధిస్తారని ఎక్కడుంది? మీరు ఇంటికాడుండి మీరు చేయలేని పని ఎక్కడ హిమాలయ పర్వతాలకు వెళ్ళి మీరు చేస్తారా? మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు సాధించలేని పని, మీకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు సాధిస్తారా పని? మీకు దేహం ఉండగానే మీరు చేయలేని పని దేహం పడిపోయిన తర్వాత చేస్తారని ఎక్కడ? అంటే ఈ జన్మలో మీరు చేయలేకపోతే ఎప్పుడు చేస్తారు? ఈ కాలంలో మీరు చేయలేకపోతే ఏ కాలంలో మీరు చేస్తారు? వర్తమాన కాలాన్ని విడిచిపెట్టుకుని భవిష్యత్తు కాలాల గురించి ఆలోచించి ఎందుకు మీరు టైం పాడు చేసుకుంటారు? ఆల్రెడీ లివింగ్ ద ప్రజెంట్. మీరు వర్తమాన కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, దాని జాగ్రత్త పడుతుంది భవిష్యత్తు కాలం. మీరు భూతకాలం గురించి బెంగ పెట్టుకోకండి, భవిష్యత్తు కాలం గురించి అస్తమాన ప్లాన్ వేస్తూ కూర్చోకండి, వర్తమాన కాలంలో సజీవంగా జీవించండి. మీరు తప్పనిసరిగా బాగుపడతారు. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి, ఈ జన్మని మీరు ఉపయోగించుకోండి, ఈ జన్మని మీరు ఉపయోగించుకోవడం మానేసి రాబోయే జన్మల గురించి ఆలోచిస్తే మీరు కాలాన్ని మీరు పాడు చేసుకున్నట్టు అవుతుంది. అక్షరమాన మాల నెపంతో మనకి తెలియని విషయాలు, అనేక విషయాలు మనకు భగవంతుడు చెబుతున్నాడు. రమణస్వామి కూడా ఈశ్వరుడు, అరుణాచలేశ్వరుడు ఈ రూపంలో వచ్చాడు. భగవంతుడు కూడా మాట చెప్పాలంటే వాడికి దేహం ఉండాలి, అంటే దేహం ధరించి వచ్చాడు. ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్, ఒకసారి డాక్టర్ రాధాకృష్ణన్ చెప్పాడు తన హాస్పిటల్ తన మిత్రుడికి ఒక ఉత్తరం రాస్తూ, దేవాలయాల్లో రాతి రూపంలో దేవుణ్ణి అనేక చూసి ఉండొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్, రక్త మాంసాలలో దేవుడు ఎలా ఉంటాడో నీకు చూడాలని అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్, సీ రమణ మహర్షి. ఎదుటి మనిషి ఎంత గ్రేట్ మ్యాన్ తెలియాలంటే గ్రేట్నెస్ మన హృదయంలో కూడా కొంత ఉండాలి, లేకపోతే ఎదుటి వాడు ఎంతటి వాడైనా మనకు తెలియదు. ఒక నోబెల్ ప్రైజ్ రవీందర్ వచ్చాడు, 15 నిమిషాలు కూర్చున్నాడు. రమణస్వామి ఈయనతో మాట్లాడలేదు, ఈయన రమణస్వామితో మాట్లాడలేదు. అమెరికాలో ఒక లయన్స్ క్లబ్ లోను, రోటరీ క్లబ్ లోను, ఎక్కడో క్లబ్ లో మాట్లాడుతూ, నేను సౌత్ ఇండియా వెళ్ళాను, ఒక మహర్షిని చూశాను, ఉపనిషత్తు కాలంలో ఎటువంటి ఋషులు ఉన్నారో వాళ్ళ దేశంలో చెప్పుకుంటున్నారు, అటువంటి ఋషిని నేను ఒక ఋషిని చూశాను, నేను ఇంతవరకు ఎంతో గొప్ప పనులు చేశానని, ప్రకృతి రహస్యాలు అనేక తెలుసుకున్నానని, ప్రపంచంలో ఉన్న మేధావులు నేనొకనని అనుకుంటున్నాను. ఎప్పటి వరకు ఆయన చూశాక తెలిసింది నాకు, ఏమి తెలిసింది నాకు ఏమి తెలియదు. అంటే జ్ఞాని యొక్క దర్శనం ఊరికే పోదు, మనం మాటలతో చెప్పలేని దాన్ని జ్ఞాని మౌనంతో చెబుతారు. జ్ఞాని యొక్క చూపు చాలు మనకు, మనం తరించిపోతాం. ఎందుకంటే ఆ హృదయంలో ఉన్న ఏదో మనలోనే వెలితిని బయటకు తీసి కాల్చి మంట పెడతారు. జ్ఞాని యొక్క చూపు మన మీద పడితే మన హృదయంలోని వెలితి
మనకి తెలియని వెలికి బయటికి లాగి మంట పెట్టే వరకు జ్ఞాని ఆ
జ్ఞాని యొక్క స్థితి
భగవాన్ కళ్ళు చూడగా నాకు అర్థమైంది. అవి రెండు కళ్ళు కాదు,
అవి నక్షత్రాలను పాల భ్రంతం చెప్తాడు.
నా జీవితంలో సంఘటనలను జాగ్రత్త పెట్టుకుంటున్నాను, కానీ నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఈ ముసలవాడికి తెలిసిపోతుంది అని నాకు తెలుస్తుంది. నేను ఒకరు ఎస్కేప్ అవుదాం అంటే ఎస్కేప్ అవ్వనివ్వటం లేదు. నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన అర్థంలో చూసినట్టు చూస్తున్నాడు ఈ ముసలవాడు నాడు భ్రంతం. అదే దేవుడు ఉన్నాడా లేడని సమస్య కాదు, నన్నేమీ ముట్టుకోవటం లేదు. ఇంకా చూపు ద్వారా మాత్రమే, ఒక గ్లాన్స్ ద్వారా మాత్రమే నా హృదయంలో ఉన్న లోతులు, నాకు తెలియని లోతులు నన్ను ముట్టుకునేటట్టు ఆ చూపులు నాకు చేస్తున్నాయి. అవి మామూలు చూపులు కాదు, అవి నక్షత్ర అన్నది భ్రంట. అంతేకాదు మనం సోషలిస్టులు కాకపోవచ్చు, మనం కాంగ్రెస్ కాకపోవచ్చు, మనం అందరం కమ్యూనిస్టులు కాకపోవచ్చు, బహుశా మనం అందరం రమణిస్టులేమో. దేవతారాధన పలికిరాదని కొంతమంది చెబుతారు. దేవుడు గుళ్ళోకి వెళ్ళి విగ్రహారాధన చేయడం తప్పు అనుకోవచ్చు కొంతమంది. అసలు విగ్రహారాధన చెయ్యని మనిషి లోకంలో ఎవరైనా ఉన్నాడని గమనసం అడిగారు. ఏమన్నా ఎవరైనా ఉన్నారా? ఈ దేహం ఒక విగ్రహం, దీనికి రోజు అన్నం పెడుతున్నారు, దీనికి రోజు స్నానం చేస్తున్నారు, దీనికి రోజు తలదూతున్నారు, దీనికి ఎంతో సదుపాయం చేస్తున్నారు. ఈ దేహం ఒక విగ్రహమే, ఈ ఆరాధన చేయని వాడికి ఎవడైనా ఉన్నాడా? విగ్రహారాధన చేయని వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరి దేహాన్ని వాడు ఆరాధించుకోవటం లేదు, అది విగ్రహారాధన కాదా? మనం దేహం గురించి ఆలోచిస్తాం, ఈ దేహాన్ని అలంకరించుకోవడం కోసం, ఈ దేహాన్ని పోషించుకోవడం కోసం, ఈ దేహాన్ని అందంగా కనిపించేటట్టు చేసుకోవడం కోసం, మన అహంకారం కోసం మనం కాలాన్ని ఖర్చు పెడుతున్నాం, లేదా జ్ఞానం కోసం ఖర్చు పెడుతున్నాం మనం?
సోదర మహాశివ గారా, ఒక మాట చెబుతున్నాను, మీ గుండెలే పెట్టుకోండి ఈ మాట. ఏ ప్రొఫెషన్ లో ఏ మనిషి ఉన్నప్పటికీ
ఎవడు అహంకారాన్ని వాడు సంతృప్తి పరచుకోవడం కోసమే మానవుడు జీవిస్తున్నాడు. దేవుడు కోసం జీవిస్తే వాడు తప్పనిసరిగా జ్ఞానం కలుగుతుంది. కానీ జీవుడు జీవించే దేవుడి కోసం కాదు, దేనికోసం? అహంకారం కోసం జీవిస్తున్నాడు. వాడు అహంకారాన్ని ఉబ్బించుకోవడం కోసం, వాడు అహంకారాన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసమే ప్రతి మానవుడు జీవిస్తున్నాడు. అంతకు అన్నం తింటున్నాడు, అంతకు మాట్లాడుతున్నాడు, అంతకు పనిచేస్తున్నాడు. అహంకారం కోసమే మనిషి పనిచేస్తున్నాడు. అంగం యొక్క శ్రేయస్సు కోసం నువ్వు పనిచేస్తున్నావా? దేవుడి యొక్క సంతోషం కోసం నువ్వు పనిచేస్తున్నావా? లేదా నీ అహంకారం కోసం నువ్వు పనిచేస్తున్నావా? నీకు తెలియదా? నువ్వు ఎవరిని మోసం చేస్తావు? నీకు తెలియదా? నువ్వు ఒక సత్తలో కడితే ఎందుకు కట్టావు? నీకు తెలియదా? నీ పేరు కోసం కట్టావా? దేవుడు సంతోషిస్తామని కట్టావా? లేదా సమాజం ఉద్ధరణ కోసం నువ్వు కట్టావా? నువ్వు ఎవరిని మోసం చేస్తావు? నీకు తెలియదా? మీరు లంకలు కూడా ఏమైపోతుందని మీరు ఎవరు కంగారు పడద్దు. మనం అందరం లంకలు కూడా చేస్తాం, పాలకులు చూస్తాం, మళ్ళీ సినిమాలకు వెళ్ళొచ్చు. సాధన అనేది మనం కొత్తగా తెచ్చి పెట్టుకోవడానికి కాదు సాధన. ఏదైతే మనం మన వస్తువుని మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి అడ్డు వస్తుందో, అడ్డు వచ్చే రుగ్మతని, అడ్డు వచ్చే కలమశాన్ని తొలగించుకోవడం కోసమే సాధన. భగవంతుని తెలుసుకోవడానికి ఏ విషయాలైతే మనలో అడ్డుగా ఉన్నాయో, ఆ అడ్డుగా ఉన్న విషయాల్ని తొలగించుకోవడం కోసమే సాధన. వస్తువు రెడీగానే ఉంది, మీరు మీరు సంపాదించడం వల్లే కనుక వస్తువు వస్తే తర్వాత ఎప్పుడప్పుడు పోతుంది. మీరు సంపాదిస్తే వచ్చింది కాదు, అది ఎవరెడీ ప్రజెంట్, ఆల్రెడీ ప్రజెంట్, అది ఎప్పుడు సిద్ధంగానే ఉంది. ఆ సిద్ధంగా ఉన్న వస్తువుని ఎవరైతే తెలుసుకున్నాడో వాడి సిద్ధుడు.